నీకు రహస్యం పొందున్నారు. ఈశ్వరానుగ్రహం లేకుండా, దైవానుగ్రహం లేకుండా ఒక అలవాట్ల నుంచి మనిషి బయటకు రాలేడు. ఈ అలవాట్ల వల్ల అసలు లోపల బలవంతుని లేడనిపిస్తాడు మనకు. అలవాట్లు యాగం ఏం చేస్తుందంటే ఉదయంలో ఏదో భగవంతుడు చెప్తున్నాడు ఉదయంలో విన్నాను, అది అబద్ధం అయి ఉంటుంది, అదంతా నిజం కాదు, శాస్త్రం కూడా ప్రమాణం కాదు, దేవుడు చెప్పిన మాట కూడా నిజం కాదు, దేవుడు చెప్పిన మాట కూడా నిజం కాదని మీరు అనాలండి. వాడు అలవాట్లు ఆ జీవుడికి ఉన్న అలవాట్లు శాస్త్రాన్ని కానీ దైవాన్ని కానీ అంగీకరించడానికి అంగీకరించవు. ఎలా చేయో అంగీకరించాలి. అలవాటు యొక్క వేగం అటువంటిది, వాసన యొక్క వేగం ఉండదు. ఇంకోటి, ప్రతి అలవాటుకి ఉద్రేకం ఉంటుంది, ప్రతి వాసనకి ఉద్రేకం ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా కోరిక వచ్చింది అనుకోండి, కప్పుకుని ఎమోషన్ వస్తుంది. మీకు ఎప్పుడు మీరు మామూలుగా ఉన్నారనుకోండి, ఇప్పుడు పరిస్థితిగా ఉన్నారు, ఏదో కోరిక వచ్చింది అనుకోండి, ఏ రకమైన కోరిక సడన్గా ఉద్రేకం వస్తుంది. శరీరం ఉద్రేకం వస్తుంది, మనసు ఉద్రేకం వస్తుంది. మీరు ఇంటికి వెళ్ళాలి చూసుకోండి, ఇప్పుడు క్వైట్గా ఉన్నాం, ఏదో కోరిక వచ్చింది, అది ఏ కోరిక అయినా సరే సడన్గా ఎమోషన్ వచ్చేస్తుంది, మనసులో వచ్చేస్తుంది, శరీరంలో వచ్చేది. ఇంటికి వెళ్ళాక చూసుకోండి. అంటే ఎమోషన్ దానివల్ల డివోషన్ రాదు, ఎమోషన్ పెరుగుతూ ఉంటుంది. అది తర్వాత ఇవన్నీ స్వప్నం ఏ మనకి రాత్రి వెళ్ళాక ఏమొస్తుంది, పగలు వస్తుంది. పగలు అయిందాక ఏమొస్తుంది, రాత్రి వస్తుంది. పుట్టాక ఏం చేస్తాడు, చచ్చిపోతాడు. చచ్చిపోయాక ఏం చేస్తాడు, పుడతాడు. అమావాస్య వెళ్ళాక ఏమొస్తుంది, పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి వెళ్ళాక ఏమొస్తుంది, అమావాస్య వస్తుంది. ఇవన్నీ సగటం నేచురల్గా జరిగిపోతుంది. ఇవాళ సంతోషం కూడా మీరు దుఃఖం రావచ్చు, ఇవాళ దుఃఖం రానప్పటికీ మీరు సంతోషం వచ్చు. పౌర్ణం తర్వాత అమావాస్య, అమావాస్య తర్వాత పౌర్ణమి, ఇవన్నీ కూడా స్వప్నం తెలియదు. మీకు వచ్చి ప్రయోజనం మీ ప్రారంభాన్ని బట్టి ఎలా వస్తాడు, మీ దేహ ప్రారంభాన్ని బట్టి, పెయిన్ కూడా మీ దేహ ప్రారంభాన్ని బట్టి ఎలా వస్తూ ఉంటుంది. మీకు పెయిన్ దేహ ప్రారంభాన్ని బట్టి వస్తుంది, ప్రేజర్ కూడా దేహ ప్రారంభాన్ని వస్తుంది. ఇప్పుడు చూడండి, దేహం పుట్టిన తర్వాత అది శ్మశానానికి వెళ్ళి లోపలు, అది శ్మశానానికి వెళ్ళి లోపలు రకరకాలుగా ఉంటాయి ప్రారంభాలు. వాల్మీకి చూడండి, అనేక వందల మందిని చంపాడు, తర్వాత మహర్షి అయిపోయాడు, తర్వాత వాల్మీకి రామాయణం రాశాడు. నదులు ఎంతకాలం ప్రవహిస్తాయో, ఈ భూమి ఎంతకాలం ఉంటుందో, ఆకాశంలో సూర్యచంద్రులు ఎంత మటుకు ప్రకాశిస్తారో, నక్షత్రాలు ఎంతవరకు ఉంటాయో, అంతవరకు ఈ రామాయణం నిలబడుతుంది. ఒక అసత్యము కూడా ఇందులో లేదు అంటాడు వాల్మీకి. వాల్మీకి అంటే వ్యాసుడు ఎక్కువ వాంగ్మయం సృష్టించాడు, కానీ ఆ కవితా మాధుర్యం వ్యాసుడికి రాలేదు. తీపిదను ఆ తీయుదను రాలేదు. ఆయన ఎక్కడ అష్టాదశ పురాణాలు రాశాడు, భారతం రాశాడు, తర్వాత బ్రహ్మసూత్రాలు రాశాడు, వేదాలు విభజించాడు, ఎంతో అనంతమైన వాంగ్మయం సృష్టించాడు వ్యాసుడు. కానీ వాల్మీకిలో నా మాధుర్యం రాలేదు. ఆ వాల్మీకి అంటాడు, ఎంతకాలమైతే నదుల్లో నీరు ప్రవహిస్తుందో, ఎంతకాలమైతే భూమి నిలబడి ఉంటుందో, ఎంతకాలమైతే సూర్యచంద్రులు ప్రకాశిస్తూ ఉంటారు, ఎంతకాలమైతే నక్షత్రాలు ఉంటాయో, ఎంతకాలమైతే మానవ జాతి ఇలా ప్రవహిస్తున్న తర్వాత జనరేషన్ తర్వాత జనరేషన్ జనరేషన్ తర్వాత ఎలా ప్రవహిస్తూ ఉంటుందో, అంతకాలం ఈ రామాయణం నిలబడి ఉంటుంది. ఇందులో ఒక అసత్యం లేదు, ఒక అనృతం లేదు. నేను చిన్నప్పుడు చాలామంది చంపేశాను చంపేశాన్ని ఆడు గుర్తిస్తాను అనుకోండి, ఎవరికైనా ఎవరికైనా వాల్మీకి, అది ఋషి అవ్వలేదు. అది ఆడు చేతి దొరుకుని వందల మందిని చంపేశాడు. ఎవరు, వాల్మీకి. అది నేను చంపేశాను, చిన్నప్పుడు చాలామంది మర్డర్ చేశాను అని ఆయన గుర్తొస్తాను కూడా ఋషి అవ్వలేదు అసలు. ఇవన్నీ మర్చిపోయిన మళ్ళా ఋషి అయ్యాడు. రమణ మహర్షి గారి దగ్గర భక్తులు మాట్లాడుతున్నారు, మీరు మనసులో పెట్టుకొని మళ్ళీ గొడవలు ఎక్కడికి మోసుకెళ్ళకండి. రమణ మహర్షి గారి దగ్గర భక్తులు మాట్లాడుతున్నాడు. ఓసారి ఎవరు లేకుండా చూసి వాళ్ళ అమ్మని అడిగాడట, ఎవరండి ఈ భక్తుడు, ఎవరు అడిగాడట, నేను నీ కడుపులో ఉన్నప్పుడు, నేను నీ కడుపులో ఉన్నప్పుడు నేను ఏమైనా బాధ పెట్టాను వాడు. ఎవరు అడిగాడు వాళ్ళ అమ్మని, నేను నీ కడుపులో, రమణ మహర్షి గారితో చెప్తున్నాడు ఈ భక్తుడు, నేను వాళ్ళ అమ్మని అడిగాడు. వీడు పెద్దవాడు అయిపోయాడు, తర్వాత ఉద్యోగస్తుడు అయిపోయాడు, తర్వాత ఇంటికి వచ్చి అడిగాడట, నేను నీ కడుపులో ఉన్నప్పుడు నేను ఏమైనా బాధపడ్డాను, నానా బాధగా పడ్డాను, ఏదో పెయిన్ వచ్చింది, దాచగారు గడిచింది, ఆ పెయిన్ ఇది తగ్గాక అది అది తగ్గాక ఇది, నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు సుఖంగా మటుకు లేను, బాధలు పడ్డాను, బాధలు పడ్డే నిన్ను కన్నాను అని చెప్పిందట. నేను నాకు అడుపులోనప్పుడు కొంత మంట పెట్టుకోడు, మంట ఇచ్చింది మామూలు గర్భిణి రాకముందు ఎలా ఉన్నాను, గర్భిణి వచ్చాక అలా నేను కొంచెం బాగా పెట్టాను లోపల ఉన్నప్పుడు ఏదో ఈ మంటో ఆ మంట వచ్చింది అలా లేడీ డాక్టర్ గారు గెలిపితే ఏదో మంట ఇచ్చారు, నువ్వు సుఖంగా మటుకు లేవు లోపల సుఖంగా ప్రసవం కూడా రాలేదు హాస్పిటల్లోనే పుట్టావు నువ్వు అని మామూలుగా తల్లి ఉండదన్నట్టే చెప్పాడు. వీళ్ళు ఏమంటాడు మా ఏమంటే మా అమ్మ ఎలా చెప్పిందండి మా అమ్మ కడుపులో ఉండగా చాలా బాగా పెట్టాను అని చెప్పిందమ్మ. అంటే ఇది కడుపులో పడకముందు ఆవిడ ఎలా ఉందంత ఆరోగ్యంగా లేదు, ఎవడు ఈ గర్భం ధరించాడు వీళ్ళు అన్నవేసి కలిపితే ఈ భక్తులు చెప్పి ఏమంటే పూర్వజన్మల్లో నేను ఏదో పాపాలు చేసి ఉంటానండి లేకపోతే మా అమ్మని ఇంటికి అంత బాగా పెడతారు. అప్పుడు భగవాన్ చెప్పారట ఈ జ్ఞానానికి ఇది అడ్డస్తుంది, ఈ జ్ఞానానికి ఇది అడ్డస్తుంది, ఏది ఎప్పుడు పూర్వజన్మల్లో పాపం చేశాను మా అమ్మని బాధ పెట్టేశాను అది మర్చిపోతే ఏమీ లేదు, అది మర్చిపోతే అది మోస్తున్నావు ఆ మొయ్యటి వాళ్ళకి జ్ఞానం రావటాలని ఎవరికి ఎండెడ్ ఇఫ్ యూ ఫర్ డూ అండ్ ఫర్ గట్. ఇప్పుడు నెహ్రూ గారు మనిషి మంచిగా మనిషి అయితే ఎప్పుడు ఉద్రేకం వస్తుంది, పార్లమెంట్లో ఎప్పుడైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేక దగ్గర లేక ఏదో అనేసేవాడు పార్లమెంట్లో మాటీసీ వేసేవాడు మాటీసీగా మనిషి సహజంగా మంచివాడు కదా ఏదో మనం పొరపాటుగా మాట్లాడడం అలా మనిషి రోజులు వచ్చి పార్లమెంట్లో అందరూ సాకుని కదా అందరూ కూడా అవి మేరీ సారీ అనేవాడు, నేను ఏదో పొరపాటుగా మాట్లాడాను అలా ఉద్రేకంగా మాట్లాడాను ఏం అనుకోవద్దు అనేవాడు. ఇంకా వివేకానంద ఇంకా గొప్పగా చెప్పాడు, ఎవరినైనా హత్య చేశాడనుకోండి ఎవరినైనా ఎలా మాట్లాడాలో తెలియకుండా ఎప్పుడైనా బీపీ ఎక్కువ ఉండదు, ఎవరికి వివేకానందకి బీపీ ఎక్కువ ఉండదు, ఆ బీపీ మాట ఎప్పుడైనా మాట్లాడాలనుకోండి మీటింగ్లో కాదు వ్యక్తిగతంగా మాట్లాడేప్పుడు అది ఇంటికని చెప్పుకోవడానికి ఎక్సోస్ వాడు మహాత్ములు అది ఇంటికని చెప్పుకోవడానికి అలాగంటే వాళ్ళు గౌరవం ఏం తగ్గదు గౌరవం పెరుగుతుంది, మనం ఏమనుకుంటాం గౌరవం తగ్గిపోతుందేమనుకుంటాం గౌరవం తగ్గిపోతాం కదా వాళ్ళు గౌరవం పెరుగుతుంది అయ్యాం సారీ అంటాను మన అహంకారం అడ్డొస్తుంది మన అహంకారం సారీ అని అనుకుంటాం ఎత్తనం దాన్ని తాను పోగొట్టుకోకుండా చెప్తావలేదు ఎత్తనం పగిలిపోకుండా అది చెట్టవలేదు అలా మన అహంభావం బద్దలవకుండా అహంభావం పగిలిపోకుండా అది భరష్ట అవ్వకుండా మనకు ఆత్మీయం చేయడం కలగదు. మనం సాధన పేరు మీద మనం చేసుకునేది ఏంటంటే ఇది పడిపోకుండా దీన్ని పోషించుకోవడానికి ట్రై చేస్తున్నాం, మనం ఏమనుకుంటున్నాం అంటే జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం, మన అహంభావానికి దెబ్బ తగలకుండా మన అహంభావానికి గాయం తగలకుండా దానికి పౌడర్ రాసి స్నో రాసి దాన్ని పెంచుకుంటున్నాం కానీ దాన్ని తగ్గించుకుంటామండి, కానీ మనం చేసి ఏంటి పైకి వచ్చేస్తున్నాం అనుకోవటం అంటే అహంభావం మన సాధన పేరు మీద కూడా అహంభావం పెంచుకుంటున్నాం కానీ తగ్గించుకోవటం ఈ సాధన పెంచుతాం అది ఆ రాంగ్ థింకింగ్ ఎక్కడో ఉంది అంటే ముందు ఎన్నర్ అండ్ అవుటర్ ఎన్నర్ అండ్ అవుటర్ ఎన్నర్లో ఏమో ఆలోచిస్తాం అవుటర్లో ఆలోచించాం ఎక్కడ ఆలోచిస్తాం ఎన్నర్లో ఆలోచిస్తాం అవుటర్లో పని చేస్తాం ఎన్నర్లో ఆలోచిస్తాం అవుటర్లో పని చేస్తాం ఆ ఎన్నర్లో ప్యూరిటీ ఉన్నప్పుడు అవుటర్లో కూడా యాక్షన్ ఉంటుంది ఎన్నర్లో థాట్ ఉంటుంది అవుటర్లో యాక్షన్ ఉంటుంది ఎన్నర్ లైఫ్ అండ్ అవుటర్ లైఫ్ ఏమండి అది ఇన్నర్లో ఏముంటుంది ట్యాక్ట్ ఉంటుంది అవుటర్లో వ్యాష్ ఉంటుంది అది పవిత్రంగా ఉన్నప్పుడు ఇది పవిత్రంగా ఉంటుంది కానీ అది పవిత్రంగా లేనప్పుడు ఇది కూడా పవిత్రంగా ఉండదు అది సరి చేసుకోవాల్సింది ఎక్కడ బాగుపడవలసింది ఎక్కడ దీన్ని ఉడికే వాకాన్ని ట్రైనింగ్ గ్రౌండ్ కింద ఉపయోగించుకోవాలి, ఈ గొడవ పట్టించుకోకండి ఏది మనకు సంతోషం వస్తుంది లేకపోతే ఈ రోజు ఈ మధ్యన రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి లేకపోతే ఈ మధ్యన రోజులు బాగా వెళ్ళటం లేదు బాగా వెళ్ళిన స్వప్నమే బాగా వెళ్ళకపోయినా స్వప్నమే బాగా వెళ్ళిన స్వప్నమే బాగా వెళ్ళకపోయినా స్వప్నమే అదంతా లీవిట్ అదంతా వదిలేయండి మీకు ఆ జిజ్ఞాస కలగాలి అది ఆ తప్పనే కలగాలి అసలు లేవండి. ఈ ఒక్క మాట నేను రిపీటెడ్గా చెప్తాను మీది డాక్టర్ పద్మ ఇది మీకు అర్థమైతే మీరు నేను కూర్చుని ఆ ఒక్క లేకుండా జ్ఞానం వచ్చేసుకుని ఊహిది డాక్టర్ పద్మ దేర్ ఇస్ నో డాక్టర్ పద్మ దేర్ ఇస్ నో డాక్టర్ పద్మ ఇఫ్ దేర్ ఇది డాక్టర్ పద్మ ఊహి ద పద్మ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, మిమ్మల్ని ఎవరైనా స్వాస్థ్యం చేశారనుకోండి ఆ స్వాస్థ్యంలో గాడ్ అన్నాడు, మిమ్మల్ని ఎవరైనా విమర్శించారనుకోండి ఆ విమర్శలో గాడ్ అన్నాడు, మీకు అర్థమవుతుంది గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, మీకేమైనా సహాయం చేశారనుకోండి అక్కడ గాడ్ అన్నాడు, మీకు సహాయం చేయకుండా ఆర్ట్ చేసేసారనుకోండి అక్కడ గాడ్ అన్నాడు. ఒకసారి మీరు భగవాన్ కొండ మీద తిరుగుతున్నారు కొండ మీద తిరుగుతారు కొండ మీద ఉంటూ వాకింగ్ వెళ్ళారు కొండ మీద తిరగటం కదా వాకింగ్ వెళ్ళారు కూడా చాటి ఉన్నారు తను దొరగారు ఉన్నారు. ఆ దొరగారు ఏంటి, ఆ దొరగారు ఏమన్నారంటే, ఆ దొరగారి దగ్గర డబ్బులు ఉండి, ఆ దొరగారి దగ్గర డబ్బులు ఉండి, ఆ దొరగారు అన్నారు, ఎవరి పలానా వ్యక్తికి సహాయం చేయాలనుకుంటున్నాను, పలానా వ్యక్తికి సహాయం చేయాలనుకుంటున్నాను, చేయమంటారా వద్దంటారు అని అడిగాడు. ఈ జాగ్రత్తగా వినండి, నేను పలానా వ్యక్తికి, ఆ దొరగారు ఏమని అడిగారంటే, నేను పలానా వ్యక్తికి సహాయం చేయాలనుకుంటున్నాను, ఆ వ్యక్తి నేను సహాయం చేయమంటారా వద్దంటారు. హూ ఆర్ యూ టు హెల్ప్, సహాయం చేయటానికి ఇవ్వడం, సహాయం చేయకుండా ఆగటానికి ఇవ్వడం, హూ ఆర్ యూ ఇవ్వడం, సహాయం చేస్తానంటున్నావు, సహాయం చేస్తానంటున్నావు, ఎవరు రా నువ్వు సహాయం చేయటానికి. ఒకవేళ నీ ద్వారా సహాయం చేయవలసి ఉంటే భగవంతుని చేత బలవంతంగా చేయించేస్తాడు. ఒకవేళ నీ ద్వారా వ్యక్తికి సహాయం దొరకకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీకు ఇవ్వాలని బుద్ధి పట్టుదా. హూ ఆర్ యూ? మామూలు ఇస్తాల్లో మామిడి పండేసి మరి లాగే వెనక్కి లాగేసుకుని కూరలు ఉన్నారు, అత్తగారు తినేస్తున్నాయి మనం. ఇప్పుడు అక్కడ కూడా దాకా లేదు, బాగా వినలేదు. ముందు అనుకుని మామిడి పండు వేద్దామని ఆవిడ కోటలు కానీ వచ్చినప్పుడు కష్టపడి అమ్మలా జ్ఞాపకం వచ్చింది ఆవిడకి. ఆ జ్ఞాపకాలే మన కొంప చేస్తాయి, ఆ తలంపులే మన కొంపకు చేస్తాయి. మీకు అర్థమవుతుంది అంటే అవన్నీ ఆ జ్ఞాపకాలే, ఆ తలంపులు, అక్కడ లేని తలంపులు మనకు వస్తూ ఉంటాయి, మనకి యూస్లెస్ తయారు చేస్తారంటాయి. అవి దైవానుగ్రహం లేకుండా అనగం, అవి గురువు యొక్క దయ లేకుండా అనగం. మనం తెలివి చేతులు సరిపో అందులో బయటికి రావటానికి, నువ్వు బలవాలు అన్నారు, నువ్వెవడం చేయటానికి, చేయకపోవటానికి నువ్వెవడం, చేయటానికి నువ్వెవడం, నీ ద్వారా జరగవలసి ఉంటే మొక్కి పెట్టి చేయం చేస్తాడు భగవంతుడు. ఒకవేళ నీ ద్వారా జరగవలసి లేదనుకో, మీరు అది ఒకవేళ ఆలోచన వచ్చినా ప్రాక్టికల్గా నువ్వేం చెయ్యవు. అక్కడ కూడా గాడ్ ఉన్నాడు, అక్కడ కూడా గాడ్ ఉన్నాడు, ఇచ్చినప్పుడు గాడ్ ఉన్నాడు, ఇవ్వబడినప్పుడు కూడా గాడ్ ఉన్నాడు. ఒకసారి మనం ఏదో చేయాలనుకుంటాం మళ్ళీ మానేస్తాం, ఒకసారి చేస్తాం చేయాలనుకునేదే మళ్ళీ మానేస్తూ ఉంటాం. చేసేప్పుడు గాడ్ ఉన్నాడు, నువ్వు మానేసేప్పుడు కూడా గాడ్ ఉన్నాడు. చేయటానికి నువ్వు ఇవ్వడం, చెయ్యకపోవటానికి నువ్వు ఇవ్వడం, నువ్వు నువ్వు ఎవడో అసలు నువ్వు ఉన్నావా? పలానా వ్యక్తికి నన్ను సహాయం చేయమంటారా వద్దా? నన్ను సహాయం చేయడం గురికి మన పనిముట్లు, మన దేహానికి పనిముట్లు. నీ ద్వారా సహాయం జరగవలసి ఉంటే జరుగుతుంది, ఆ వ్యక్తికి సహాయం జరగరాదని ఉండడానికి ఇస్తే పనిముట్లు నువ్వు ప్రయత్నం చేసి చెయ్యు. ఈ మధ్య ఒక మహాత్ముడు ఒక మాట అన్నాడు, మంచివాడు మంచివాడు, ఎందుకంటే నా సంస్కారం ఏంటంటే నా జీవితాన్ని ఎంతవరకు మంచివాళ్ళకి ఎవరికి నేను సహాయం చేయలేదని నేను చేసి సహాయం చేసిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళకే చేశాను. చాలా డబ్బు సహాయం చేశానండి, మానసాయం చేశాను, డబ్బే కదా మానసాయం కూడా సహాయం, మానసాయం ఒక్కరికి మంచి వాళ్ళకి చేయలేదు, అందరికీ చెడ్డవాళ్ళకి చేశానని నా బుద్ధి చూడదని తర్వాత తెలిసి నాకు మొట్టమొదటి తెలిసింది కాదు, తర్వాత తెలిసింది ఇంత చెడ్డవాడు కదా అని తీసాక కొంతకాలంగా తెలిసింది. ఇంతవరకు రిజల్ట్ చూస్తే ఒక్క మంచివాడికి నేను ఉపయోగపడలేదు అని చెప్పాను. అప్పుడు నేను చెప్పా ఏమని చెప్పానంటే, నువ్వెంత పుణ్యాత్ముడు, నువ్వు ఎంత పుణ్యాత్మరూపుడు, ఇప్పటికైనా తెలుస్తాను కదా, నీ పూర్వానికి నీ పూర్వజన్మలో ఏదో కాలు జారి మీద అయిపోయింది, నీ పూర్వజన్మలో ఏదో పుణ్యం ఉంది, నీవేదో భగవంతుడికి పూర్వజన్మలో భగవంతుడికి ఏదో జపజ్ఞానాలు చేస్తుంటావు, నువ్వు ఇప్పటికైనా ఒక మంచివాడికి చేయలేదు నేను సహాయం నీకు తెలుస్తుంది కదా, అది భక్తి లేకుండా భగవంతుని దయ లేకుండా, అది కూడా కనీసం నీకు తెలియదు ఒకటే చాలు, నీ మీద భగవంతుని దయ ఉండాలి కదా, నువ్వు గుర్తుంది కనీసం తెలుస్తుంది కదా, భగవంతుడి దయ ఉందని నీకు గుర్తి, నీ గుర్తి ఏమిటే గుర్తం, లేకపోతే అది కూడా నీకు తెలియదు, అది కూడా నీకు తెలియదు. అంటే నీ ఇంతవరకు ఒక మంచివాడికి మాట సాయం చేయలేదు, ధన సాయం చేయలేదు అని నువ్వు చెబుతున్నావు కదా, అంటే అది ఎందుకు తెలుస్తుంది ఇప్పుడు నీకు? నీకు దయవుడు దయ ఉంది కాబట్టి, పూర్వజన్మలో పుణ్యకర్మ చేశావు కాబట్టి ఇప్పుడు నీకు తెలుస్తుంది, లేదు ఆ విషయం కూడా తెలియదు, నీ పుణ్యకర్మ లేకపోతే. చేసిన మంచి ఊరికే పోదు, చేసిన మంచి ఊరికే పోదు. మీరు సంపాదించిన జ్ఞానం కూడా చేస్తాను, ఆ ఎరగవరం పండితులు ఎప్పుడు ఏంటా ఉంటారు, ఏంటంటే పూర్వం మాకు సరస్వతి కటాక్షం ఉంది, లక్ష్మీ కటాక్షం లేదు, ఈ మధ్య లక్ష్మీ కటాక్షం కూడా వస్తాను, నేను సంతోషించాను. కానీ ఇంటికి మీరు వేదం మీద ఎలా డిపెండ్ అయిపోతున్నారు, మీకు ఉద్యోగాలు ఉండవు, ఇది గాల్లో దీపాలలో బతకటం కదా మీరంటే అలా అనుకోండి నాన్నగారు, పూర్వం మీరు చెప్పిన మాట లేదు, పూర్వం సరస్వతి కటాక్షం, సరస్వతి దేవి పాడు లక్ష్మీదేవి కూడా అనుగ్రహం ప్రారంభమైంది మాకంటే. అంటే వాళ్ళు చేసిన కృషి ఊరికే పాదు. అది అది భగవంతుడికి అక్కర్లేదు. భగవంతుని భగవంతుడికి నువ్వు సమాజానికి ఏది చేసినా నువ్వు తిరిగి ఇచ్చేస్తావు, నీకు తిరిగి వచ్చేస్తుంది. భగవంతుడికి నేను పుస్తకంలో చెప్పాడు, ఎవరికి ఏది ఎవరికి ఏది నువ్వు సహాయం చేసినా మన ఏదో రూపంలో నీకు అది వచ్చేస్తుంది అనే సంగతి నీకు తెలిస్తే చేయకుండా ఎలా ఉంటావు. మన మూర్తిరంగా ఏం చెప్పారు, పొలమూరులో 18 ఎకరం నేను మంచి పనులు ఖర్చు పెట్టానని చెప్పారు. పొలమూరులు ఎక్కడో చెప్పారు పని. ఆయన 18 ఎకరం వేస్ట్ చేశాను ఊరికి అనుకుంటా అనుకోవచ్చు. అలా అనుకుంటున్నాడు అనుకోండి, 18 ఎకరాలు ఖర్చు పెట్టేశాను, 18 ఎకరాలు ఖర్చు పెట్టేశాను అనుకుంటా అనుకోవచ్చు. ఆ 18 ఎకరాలు ఏం వేస్ట్ చేయలేదు కదా, ఆయన డివైన్ బ్యాంకులో పడుతుంది. అది స్టేట్ బ్యాంకులో పడకపోయినా డివైన్ బ్యాంకులో పడుతుంది. ఇప్పుడు తను పొట్టకి తినది ఇక్కడ చూడ ఆఖరు శ్మశానం చూడ ఆఖరు మీకు అర్థం. ఇతరులకు పెట్టింది డివైన్ బ్యాంకులోకి వస్తుంది. తను పొట్టకి తినది వాడి శ్మశానం చూడ ఆఖరు ఇతరులకు నువ్వు పెట్టింది నీకేమవుతుంది. అది నీకు ఉన్న బ్యాంకులు ఏదోటి ఇతరులకు నువ్వు సహాయం చెయ్యి. ఇతర నీకు ఉన్న బ్యాంకులో ఒకళ్ళు ప్రతివాడికి డబ్బు ఉండదు, లేకపోతే మాట సహాయం చెయ్యి, లేకపోతే జ్ఞానం గురించి చెప్పు, వాడు బాగుపడతానికి ఏదైనా 4 మాటలు చెప్పు, నీకు భగవంతుడు ఏ అవకాశాలు ఇస్తే అది చెయ్యి. అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే, నువ్వు అలా చేస్తూ ఉంటే ఏదేది నువ్వు అలాగే నువ్వు అలా చేయగలుగుతా ఉంటావు అనుకో. నువ్వు ఏది నువ్వు చేయగలుగుతుంది, నువ్వు ఏది మంచి ఏ మంచి చేస్తున్నా ఏ రూపంలో అయినా మళ్ళీ తిరిగి నీకే తిరిగి వచ్చేస్తుంది. వాడు ఆ ద్వారా చెప్పిన మాట జ్ఞాపకం వచ్చే దానికి నువ్వు ఎవడు వచ్చేది, ఇకపోవటానికి నువ్వు ఎవడు. మౌనం ఎంతో బలీయమైనది, మౌనం ఎంతో బలీయమైనది. అంటే మీరు ఎవరైనా ఆత్మజ్ఞానం సంపాదించారనుకోండి అనుకోండి, మాట వస్తుంది మురికి అనుకున్నాం. మీరు ఎవరైనా ఆత్మానుభవం కలిగింది అనుకోండి, బ్రహ్మానుభవం కలిగింది అనుకోండి, మీకు ఎవరికైనా బ్రాహ్మీ స్థితి కలిగింది అనుకోండి, ఉన్న వస్తువు ఉన్నట్టుగా దాని తాలూకు ఎరుక మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు శాస్త్రాలు ఎంతో విస్తృతంగా ఉన్నాం. శాస్త్రం యొక్క అర్థం బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికంటే కూడా మీ ద్వారా సమాజానికి ఎక్కువ మేలు జరుగుతుంది. శాస్త్ర పండితుల కంటే కూడా శాస్త్రాలు ఎంతో విస్తృతంగా ఉన్నాయి. నేను అర్థం చెప్పగల పండితులు కూడా ఉన్నారు, జనరల్ పార్టీలు ఉన్నారు. కానీ నువ్వు కనుక ఆ బ్రాహ్మీ స్థితిని పొందగలిగితే శాస్త్ర పండితుల ద్వారా కంటే, శాస్త్రాల ద్వారా కంటే మీ ద్వారా ఎక్కువ సమాజానికి ప్రాక్టికల్ ఉపయోగం జరుగుతుంది. మీ సమక్షంలోనే వాళ్ళు మారు మనసు పొందుతారు. వాళ్ళ మాటలు చెప్పడానికి ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు. శబరి రాముని చూసిన వెంటనే మతంగా మహర్షి చెప్పాడు, ఆవిడ గురువు రాముడిని రాముడి దగ్గరకు నువ్వు వెళ్ళకు, రాముడే నిన్ను వచ్చి అనుగ్రహిస్తాడని. రాముడి దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లేదు, రాముడే నీ ఇంటికి వస్తాడు, వచ్చి అనుగ్రహిస్తాడని మతంగా మహర్షి చెప్పాడు. రాముడి కోసం వచ్చాడు, చూశాడు రాముని. రాముని చూడగా రాముడు ఆగింటికి వచ్చాడు. రాముడు ఎక్కడికి, శబరి ఇంటికి. రాముడు చూశాడు, ఇప్పటికే రాముడితో ఇంకా మాట్లాడలేదు. ఆవిడ చూసిందంటే ఆ లోపల రాముల్లో ఉన్నటువంటి ఆ సౌందర్యానికి, మనసుకి చేపలు ఆగిపోయింది, ఇంద్రియాలకి చేపలు ఆగిపోయింది. ఎవరికి, శబరికి. అది ఈశ్వరుల యొక్క అనుగ్రహం. చూచిన వెంటనే ఇంద్రియాలకి చేపలు ఆగిపోయింది, మనసు యొక్క చేపలు ఆగిపోయింది, అవి నిలబడిపోయింది. ఇప్పుడు స్థలం ఎలా నిలబడిపోయింది అంటే చూసిన వెంటనే వాడికి సమాధి స్థితి కలిగింది. రామబ్రహ్మను చూడగానే ఇంద్రియ యొక్క చేపలు ఆగిపోయింది, మనస్సు యొక్క చేపలు ఆగిపోయింది, సమాధి స్థితి వచ్చింది. సమాధి స్థితిలో ఎంత శాంతి అనుభవించాలో, ఎంత సుఖాన్ని అనుభవించాలో, ఆ సుఖ సముద్రంలో శాంతి సముద్రంలో ఊగిసిరాడింది. మురికి రామచంద్ర ప్రభు యొక్క దర్శనం మాత్రం చేతింది. భగవంతు గారికి ఎవరైనా వచ్చి మీకేం తేలేదండి, అత్తిపళ్ళు తేలేదు, మామిడి పళ్ళు తేలేదు, ఏం తేలేదు అని చెప్పేవారు. భగవంతు గారు అనేవారు మీకు ఏం తేలి, అదేంటే ఏం తేలేదు అంటారు ఏంటి, నేను తెచ్చారు కాదు ఏమి తేలే కనుకండి. నేను ప్రతివాడు నేను అంటాడు కదా, ఏమేమి నుంచి మనం బయటకు రావాలో అదేమి అందరూ మోసుకు తిరుగుతూ ఉంటారు కదా, నాకు కావలసింది అది తేలేదు. ఏమి తేలే కనుకండి, మీరు నేను అనుకుంటున్నారు కదా, మీరు నేను అనుకుంటున్నారు కదా, నేను తెచ్చారు కదా మీకు కూడా, ఏం తేలేదని అనకండి. నాకు కావలసిన భోజనం కూడా అది, నేను వచ్చిన పని మీలోనే నేను తినటానికి. ఆ వాసనలోంచి మీరు అనుకోవడం తేలిక కాదు. స్వప్నయత్నం కాల పరిపక్వం, గుయ్య కటాక్షం, ఈ మూడు లేకపోతే ఆ వాసన నుంచి మీరు బయటకు రాలేరు. మీకు ఏదో వాసన ఉంది అనుకోలేదు, మంచి వాసన వచ్చు, చెడ్డ వాసన వచ్చు. అందులోంచి మనిషి గురు అనుగ్రహం లేకుండా, ఈశ్వర అనుగ్రహం లేకుండా, స్వప్రయత్నం లేకుండా వాళ్ళందరూ మీరు బయటకు రాలేదు. అక్కడ మోక్షం మాట అర్థించండి, అలవాటు యొక్క యోగం నుంచి అటు బయటకు రాలేదు. కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, వాళ్ళ పిల్లలు శుభ్రంగా అన్ని చెడ్డ వాళ్ళ వాటిలో గెలిపోయి పాడైపోయినా ఇష్టపడతారు, కానీ మంచి మాట వాళ్ళ అబ్బాయిలు ఇంటానికి ఇష్టపడరు. అక్కడ ఆ బుద్ధిలో ఉన్న దోషం. కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే ఆ పిల్లల భగవద్గీత చదవడానికి ఇష్టపడరు, ఏదైనా పురాణం చెప్తే ఎవరైనా చెప్తే పెద్దలు చెప్తే వినటానికి ఇష్టపడరు. వాళ్ళు చెడ్డ అలవాట్లకి ఇంట్లోనే డబ్బు తగలేస్తే ఇష్టపడతారు, కానీ మంచి విషయాలు వినటానికి ఆ పిల్లలు వినటానికి కూడా ఇష్టపడరు వాళ్ళు. కారణం ఏంటి, వాళ్ళ బుద్ధిలో ఉన్న దోషం. వాళ్ళు రోజు సినిమాలకు వెళ్తే ఒప్పుకుంటారు, కానీ భగవద్గీత నేర్చుకుంటే ఒప్పుకోరు కొంతమంది తల్లిదండ్రులు. అంటే వాళ్ళు ఉద్దేశించి భగవద్గీత నేర్చుకుంటే పాలైపోతారని అనుకుంటారు, తెలుగేసి అనుకుంటున్నారు. భగవద్గీత నేర్చుకుంటే యాక్షన్లో ఎక్సలెన్స్ వస్తుంది, యాక్షన్లో ఎక్సలెన్స్ వస్తుంది. అంటే మీరు చేసే పని ఇంకా బాగా చేయగలుగుతారు. అసలు ఇంకోటి, మన బట్టలు జ్ఞానం కాదు, మన బట్టలు జ్ఞానం కాదు, మన శరీరానికి సంబంధించిన రంగు జ్ఞానం కాదు, మన మనసులో ఉన్న గుణాలు జ్ఞానం కాదు. పరిశుద్ధమైన మనస్సే మీకు అర్థమవుతుందా, పరిశుద్ధమైన జ్ఞానమే సన్యాసం. ఆ పరిశుద్ధం అంటే అది మనోదేహంతో సంబంధం లేదు, మనస్సుతో సంపాదించింది కాదు. మీ మనస్సుతో సంపాదించింది అంతా మర్చిపోతారు కదా రోజులు. మెడిసిన్ మర్చిపోతాం, ఇంజనీరింగ్ మర్చిపోతాం, ఎస్ట్రాలజీ మర్చిపోతాం, ఎస్ట్రానమీ మర్చిపోతాం. నేర్చుకున్న ప్రతివాడు మర్చిపోవాల్సిందే. తను ఏదిగా ఉన్నాడో అదే పరిశుద్ధమైన జ్ఞానం. అది ఎరుకు చోటి మరుపు చోటి అది అతీతమైనది. జ్ఞాపకం మరుపు ఇటువంటి అతీతమైనది. అది ద్వంద్వాలకు అచేతమైనది, ద్వైతానికి అచేతమైనది, అది డ్యుయాలిటీకి అచేతమైనది, ద్వైత బుద్ధికి అచేతమైనది. అంటే జ్ఞాపకానికి మరుపుకి అతీతమైనది ఏది? పరిశుద్ధమైన జ్ఞానం. అది ద్వైతం కాదు, అద్వైతం కాదు, విశిష్టాద్వైతం కాదు. అది ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంతే. నీ దాని ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము నీ బుద్ధి కూడా అక్కడ పెట్టుకునేది ఎలా ఉండదు. అది ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఒకడు ఒక మనస్తో దాన్ని చూస్తూ ఉంటాడు, ఒకడు గుణంతో దాన్ని చూస్తూ ఉంటాడు. అంటే అది ఎలా ఉందో అలా చూడలేడు వాడు దాన్ని. అది ఎవరో కొద్ది మందికి సాధ్యం. ఈ వాసన వీడి వాసన ద్వారా చూస్తుంది, ఈ వాసన ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏమి లేదు నీకు ఆ సమాధి స్థితి. సమాధి స్థితిని మనకు యోగంలో వస్తుంది. సమాధి స్థితి అంటే ఏంటది? కంగారు పడకని సమాధి స్థితి అంటే మీరు ఆ సమాధి స్థితి పొందిన వాడికే వాడే నిజమైన సుఖి అవుతాడు. వాడికే నిజమైన సుఖం తెలుస్తుంది, నిజమైన శాంతి తెలుస్తుంది. చావు పుట్టుక లేని స్థితి ఆ సమాధి స్థితి పొందిన వాడికి సాధ్యం. మీకు యోగంలో చెప్తాడు కదా పతంజలి యోగ సూత్రాల్లో సమాధి స్థితి, సమాధి స్థితి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్తాడు కదా సమాధి ఫైనల్. అంటే సమాధి స్థితిలోనే నీకు ఆత్మసుఖం అనుభవంలోకి వస్తుంది, ఆత్మశాంతి అనుభవంలోకి వస్తుంది, ఆత్మ జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. అది అల్టిమేట్. అంటే దానికి ఎన్ని పునాది, ఎన్ని యమ నియమాలు, ఎన్ని పునాది. కొంతమంది వాళ్ళకి అవసరమైతే పుచ్చుకుంటారు, అవసరం లేదు వద్దంటారు. ఈ మధ్య ఎక్కడ అమరాపరంలో ఏంటంటే ఒకరేది ఇస్తున్నారు, ఒకరేది ఇస్తున్నారు నాకు వద్దన్నారు. అంటారు అమరాపరంలో ఒకరి ఇంటికాడ కూర్చోండిగా ఎవరో ఒకరు ఇస్తున్నారు వద్దంటున్నారు, తీసుకోని అంటున్నారు వద్దండి. నాకు అవసరమైనప్పుడు తీసుకుంటాను, ప్రస్తుతం అవసరం లేదండి, నాకు అవసరమైనప్పుడు తీసుకుంటాను అంటారు. ఈయన బలవంతం చేస్తున్నారు. అంటే ఈయన ఏమంటున్నారంటే నాకు అవసరమైతే మిమ్మల్ని అడిగి పుచ్చుకునే చదువు ఉంది కదండి, ఇంటికి నా బలవంతం అన్నారు. నాకు అవసరమైనప్పుడు మిమ్మల్ని అడిగి పుచ్చుకునే చదువు ఉంది కదా, ఆ చదువు ఉన్నప్పుడు ఇంత బలవంతం ఏంటి కదా. అంటే అవసరమైతే పుచ్చుకుంటాం, నాకు అవసరం లేదు కాబట్టి వద్దంటున్నాను, ఇష్టం లేకపోతే అవసరమైతే మిమ్మల్ని అడిగి పుచ్చుకునే చదువు ఉంది మీ దగ్గర, అంటే మీరు బలవంతం చేయక్కర్లేదు. అది కొంతమందికి అవసరం అవసరమైతే నో అంటారండి, అవసరం అయితే వద్దంటారు, అవసరమైతే తీసుకుంటారు, అవసరం అయితే వద్దంటారు. అయితే అంటే హోర్డింగ్ ఉండదు వాళ్ళకి. తర్వాత భయం, భయం అనేది ఊహించుకోవటం వస్తుంది. చాలామందికి ప్రత్యేకతా ఉంటుంది, ప్రత్యాస్పత్రి తీసుకెళ్తూ ఉంటారు. చాలామందికి నూటికి నూటికి ఒక 50 కేసులు వాళ్ళు ప్రత్యాస్పత్రి ఇంటికి వెళ్తారని తీసుకెళ్తారంటే భయం వల్ల, వాళ్ళ భయం వల్ల మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు మెంటల్ వస్తుంది, అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి తిప్పుతూ ఉంటారు. ఆయన కొన్ని కొన్ని కేసులు కౌన్సిలింగ్ వల్ల తగ్గిపోతాయి. ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, అతనికి 32 ఉంటుంది, అది మైండ్ డిస్టర్బ్డ్గా ఉన్నాడు. అతను చెప్పాడు నేను చాలామంది విమర్శిస్తున్నారు అన్నాడు, బాలకుల నుంచి వచ్చాడు నన్ను చాలామంది విమర్శిస్తున్నారని చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను కూర్చోమని చెప్పాను, నేను ఎవరెవరు విమర్శిస్తున్నారని చెప్పాను, పలాని వాళ్ళు విమర్శిస్తున్నారని చెప్పాడు. నువ్వు అమాయకుడు, నువ్వు ఎవరైతే విమర్శిస్తున్నారో, నువ్వు ఎవరినైతే విమర్శిస్తున్నావు వాళ్ళకంటే నువ్వు 100 రెట్లు మంచివాడు. అది నీకు తెలియక డిస్టర్బ్ అవుతాను, నీకున్న మంచిదానికి కూడా వాళ్ళకి లేదు. నిన్ను ఎవరైతే ఎన్నో చూస్తున్నారు వాళ్ళకంటే నువ్వు అందరు ఎక్కువ మంచివాడు కాబట్టి నీకు తెలియటున్నది, అయితే నీకు మనం డిస్టర్బ్ అవుతారు, తెలిస్తే నీ మనం చల్లారిపోతుందని చెప్పాను. సంతోషంగా చెప్పేవాడు. మరి మీ ఎవరో కాదు మీరు ఉన్నారనుకోండి, మనం ఏమైనా ఏమన్నా వాడు ఎట్టివాళ్ళని ప్రశ్న వేసుకుంటారు. రమణ మహర్షి గారు నేనేమన్నా ప్రశ్న వేసుకోమన్నాడు. ఒకవేళ మీరు ఆబ్జెక్టివ్గా ఆలోచిస్తే నువ్వు ఎవరో విమర్శిస్తున్నారనుకోండి అనుకోండి, ఆ విమర్శించి వాడు ఎట్టివాడని ప్రశ్న వేసుకోండి, ఏమిటో మీ మనసు చల్లారిపోతుంది. ఇక్కడే యోగంతో సంబంధం లేదు. వాడు కళ్ళు ఇతరులు చూస్తూ ఉంటుంది, కానీ విజయ కళ్ళు వాడు అంత చూస్తున్నాడు సంగతి వాడికి తెలియదు. ఎమైతే ఎవడైతే మరణిస్తున్నాడు అది రెండు కళ్ళతో చూస్తున్నాడు, ఆ రెండు కళ్ళతో చూసేవాళ్ళు వెయ్యి కళ్ళు ఆడ వాళ్ళు చూస్తున్నాయి సంగతి వాడికి తెలియదు. ఆయన చాలామంది ఎక్సైజ్ చేస్తున్నారని ఆయనకు తెలియదు. అంటే పిచ్చివాళ్ళు అవడానికి చాలామంది ఇదే కారణం. ఎవరికో వాళ్ళకు తెలిసి వీళ్ళకి తెలిసి వాళ్ళు ఏం మనసిస్తున్నారు నువ్వు ఏం మనసిస్తున్నారు అనుకోవటం వల్ల, అది ఊహించుకోవటం వల్ల వాడికి భయం కలుగుతుంది. అక్కడి నుంచి పిచ్చివాళ్ళు అవుతాడు. పిచ్చివాడు అవటానికి కూడా వాడు మానసిక బలం లేకపోతాడు, మనోబలం లేకపోతాడు. వాడు ఎవరు అక్కడ పెట్టి వెళ్ళక్కర్లేదు. మనం చూసిన తర్వాత కావాలనిపిస్తుంది అనుకోండి, మనం చూస్తుంది అలా మనం మనంగా ఉండటం మానేసి వారు అలా ఉన్నారు మనం కూడా అలా ఉన్నాం వీరు ఇలా ఉన్నారు ఇలా కూడా ఉందాం అలా అనుకుంటాం అనుకోండి, మన మనోబలం లేదని అర్థం. అది ఏదో ఆకర్షణ, వాళ్ళు సిగరెట్లు కాల్చుకుంటున్నారు మనం సిగరెట్లు కాల్చుకుంటున్నాం, అది పిల్లి చాలా గొప్పగా చేసేసారు మనం కూడా గొప్పగా చేసేద్దాం అని ఇలా అనిపిస్తా ఉంటుంది అనుకోండి, అనిపిస్తాం మనకు మనోబలం లేకపోవటం వల్ల. ఎప్పుడు కూడా మనం మనలా ఉంటేనే మనం బాగుపడతాం, అనుకరణలో బాగుపడం. ఎవరో రోజుకు పది సార్లు చేయడం చూస్తే ఇలా మనం కూడా చూస్తే బాగున్నాం అనుకుంటే అలా దూరం కలంపులు మనకు వస్తాయనుకోండి, మనోబలం లేకపోవటం వల్ల. కొంతమంది రోజుకో గురువు, రోజుకో మతం, రోజుకో మాట, మరి అలా పడి ఉండరు, అందరిని విమర్శించడం మించండి. వాళ్ళు అలా పడి ఉండలేదు, వాళ్ళు ఉన్న మానసిక అనారోగ్యం. అంటే ఇతరులను విమర్శించడం వల్ల మీకు అర్థమవుతుంది వాళ్ళు మైనస్ పాయింట్లు కవర్ చేసుకుందాం వాళ్ళ ఉద్దేశం, కానీ భగవంతుడు సర్వసాక్షి అని వాళ్ళకి తెలియదు. కొంతమంది ఎంత కొరచాలోచిన మనుషులు ఉంటారంటే ఎంత ఆ మనుషులకి ఎంత దర్శనాలు చెప్పాలి. మీరు ఏదో కూర్చోబెట్టి ఇంకా పక్కన కూర్చొని వాడు చాలా మంచివాడు అంటావు అనుకో, అంటావు అనుకోండి, ఈ అమ్మాయిని సహించలేడు, ఇక పక్కన కూర్చున్నాడు ఇంకా దర్శనాలు చెప్పాలనుకున్నాడు. ఇంకే ఆ పక్కన ఎవడో ఉంటుంది, నేను చెడ్డవాడు అనం, నువ్వు చాలా మంచివాడు మంచి పనులు చేస్తున్నావు అంటావు అనుకోండి, పక్కన కూర్చున్నవాడు సహించలేడు, వాడు సహించలేడు. వాడు అటువంటి వాడికి జ్ఞానం ఎలా కలుగుతుంది? దైవీ సంప్రదాయం వాడికి జ్ఞానం ఎలా కలుగుతుంది? రూపం కంటే గుణం గొప్పది, గుణం కంటే జ్ఞానం గొప్పది. నీకు గుణం రాకుండా జ్ఞానం రాదు. మంచివాడు ఉన్నాడు, ఆడు మంచివాడు అంటే నీకు నష్టం, నీకేం నష్టం లేదు, ఆ మాట కూడా నువ్వు సహించలేదు, ఆ మాట కూడా నువ్వు సహించలేనప్పుడు నీకు ఆత్మీయ ఎలా అర్హత వస్తుంది? నీకు రాదు. భగవంత గారు మాట్లాడుతూ నేను పూర్వజన్మలో ఏమీ పుణ్యం చేయలేదు అన్నాడు. ఆ ఈ జన్మ గొడవలే మనకు జ్ఞాపకం రాకపోయింది, పూర్వజన్మలో గొడవించుకుని అని రోడ్డు మీద దుమ్ము పోయి పూర్వజన్మంలో నేను ఏమి పుణ్యం చేయలేదు అన్నాడు అన్నాడండి. అది ఇప్పుడు అనుకున్నాను, నువ్వు చెప్పిందే లేదా అనుకుంటున్నావు, పూర్వజన్మలో ఏమి పుణ్యం చేయలేదు అంటున్నావు, ఏమి పుణ్యం చేయకుంటూ నా దగ్గరికి నేను ఎందుకు వచ్చావు అన్నాడు. పూర్వజన్మలో ఏమి పుణ్యం చేయలేదని నువ్వే చెబుతున్నావు, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నీ పుణ్యం నా దగ్గరికి తీసుకొచ్చింది. ఆ చిన్న విషయం కూడా నీకు అర్థమవుతున్నావు, నువ్వు పూర్వజన్మలో ఏమి పుణ్యం చేయలేదు నువ్వు చెబుతున్నావు, అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నా దగ్గరికి రావాలనే బుద్ధి నీకు ఎందుకు కలిగింది, నీ పూర్వపుణ్యం ఇక్కడ తీసుకొచ్చింది. ఆ విషయం నీకు తెలియక నేను పూర్వజన్మలో ఏం పుణ్యం చేయలేదు అంటున్నావు, ఆ చిన్న విషయం కూడా నీ గుర్తింపుకి రావటం లేదు. నువ్వేం చేయలేదు పుణ్యం, నా దగ్గరికి ఎందుకు వచ్చావు, ఎవరు తీసుకొచ్చారు నువ్వు ఇక్కడికి, నీ పుణ్యమే తీసుకొచ్చింది. నీకు పుణ్యబలం లేదనుకో, ఎవరైనా చెప్పినా రావు నువ్వు, ఇది బాగా అర్థం చేసుకో. నీకు పుణ్యబలం లేదనుకో, ఎవరైనా వెళ్ళి భగవాన్ చూశామని చెప్తారంటే చెప్పినా నువ్వు రావు. భగవాన్ దగ్గర నలుగురు కూర్చున్నారు ఇలాగ, ఒకరు చూడ ఎక్కువ మాట్లాడుతున్నారు భగవాన్, ఆ పక్కన ఇంకో కూర్చున్నాడు, ఆడతో ఎక్కువ మాట్లాడతాం కదా, ఆడనుకుంటున్నాడు నాదేమో కోపంగా ఉంటుంది మేడం, ఆడు మాట్లాడేటప్పుడు చేస్తాడు భగవాన్ ముఖం పక్క తిప్పుకుంటున్నాడు, ఏదో నా మీద కోపం పెట్టుకున్నారు. మీకు అర్థమవుతుంది, అక్కడ నలుగురు కూర్చున్నారు, ఒకరి చోట ఎక్కువ మాట్లాడుతున్నారు, ఈ నా వంక మాట్లాడతాను పక్కన కూడా అనుకుంటున్నాడు, ఈయన ఏమో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు, ఆయన ముఖం పక్క చెప్పుకుంటున్నారు, ఏం మాట్లాడటం ప్రయత్నం చేస్తారు. సరే నలుగురు బయటకు వెళ్ళిపోయారు, నలుగురు బయటకు వెళ్ళిపోయారు. ఎవడైతే మిగతా ముగ్గురు వెళ్ళిపోయారు, ఎవడైతే నా భగవాన్ నాతో మాట్లాడతానని నా మీద కోపంగా ఉంది అనుకున్నాడు, మటుకు బయటకు వెళ్ళి నిల్చున్నాడు, ఓల్డ్ గారు పక్కనకి వెళ్ళి బయటకు వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు టెంపుల్ కట్టలేదు, ఓన్హాల్ ఉద్యోగం ఓన్హాల్ దగ్గర పక్కన కింద కూర్చున్నాడు. అది 5 నిమిషాలు నిలబడిపోయి ఉన్నాడు. భగవానికి నామని కోపం వచ్చిందేమో అని నిలబడిపోతే ఎవరిని చెయ్యి చెయ్యి సైజ్ చేశారు లోపలికి రమ్మని. లోపలికి రమ్మని సైజ్ చేశారంటే నువ్వు మెచ్యూరిటీ సోన్ ఆడికి మాట్లాడవలసిన నీకు అక్కర్లేదు, ఆడికి మాట్లా అవసరం కూడా చెప్తున్నాడు. ఎల్కేజీ గోడ నీకెందుకు ఎల్కేజీలో ఎందుకు బయటకు రావా? అంతేనా మనల్ని హై స్కూల్లో చేర్పించాలి. నువ్వు హై స్కూల్లో ఉంది బయటకు రావు, కాలేజీకి వెళ్ళవంటే మాటకు అర్థమైంది అసలు. మమ్మల్ని హై స్కూల్లో చేర్పించాలి, ఇంకా బయటకు రావు, కాలేజీకి వెళ్ళవు, యూనివర్సిటీకి వెళ్ళవంటే మాట్లాడతా మాటలకు అర్థమైందమ్మా అసలు. అంటే వాళ్ళకి అవసరం వాడికి మాట్లాడి మీకు అక్కర్లేదు. ఆ మాట్లాడి నిత్యుడు సోన్లు అడ్వాన్స్ సోన్లు అవాల్సిన సోన్లు మీకు సాధనా బలం ఉంది, మీకు సాధనా బలం ఉంది. మా మాటలతో మీకు అక్కర్, మా మాటలతో మీకు పని లేదు. ఎన్నవుతాయి వినకపోయింది ఏమిటంటే సవశ్రద్ధంగా మేము ఎంతో కొంత చేసుకుంటున్నాము. అడ్వాన్స్ వాడికి మాటలు అవసరం, వాడికి మీకు అక్కర్లేదు. మీకు ఆడికేదో అవసరం, ఆడి ఎల్కేజీలో ఉన్నాడు కాబట్టి నేను కూడా ఎల్కేజీలో ఉంటానంటే నువ్వు ఎల్కేజీ బయటకు రావాలి. నువ్వు మా అమ్మగారు తీసుకొచ్చారు ఎల్కేజీలో చేయించారండి, అయితే యూకేజీలో కళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ ఉన్న కళ్ళు అసలు మా అమ్మగారు తీసుకొచ్చారు ఎల్కేజీలో చేయించారండి, అయితే యూకేజీలో కళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ ఉన్న కళ్ళు అసలు ఎల్కేజీ విడిచిపెట్టినంటే మాటలకు అర్థమైందండి. మా అమ్మగారు చేయించారని అమ్మగారి జ్ఞాపకార్థం ఎక్కడే ఉండిపోతాను, ఎల్కేజీలో ఉండిపోతానికి బయటకు వెళ్ళరా. మీరు అమ్మగారు చేయించారు కాబట్టి మీ అమ్మగారి జ్ఞాపకార్థం ఉండిపోతారా, అలాగే బయటకు రారని మాట మీరు. అందుకే నా కూర్చోడు అడిగి మాటలు అవసరం కాబట్టి చెప్తున్నాను. నీకు మాటలు ఉంటుందిరా, నువ్వు చాలా సాధన బలం ఉంది నీకు. నేను మాట్లాడిన ఒకటే మాట్లాడకపోయిన ఒకటే ఉంది, నీ సొంత స్వతంత్రంగా బాగా సాధన చేసుకుంటున్నావు, ఒక స్పిరిచువల్ కొంత స్ట్రెంగ్త్ సంపాదిస్తున్నావు నువ్వు. అంటే నీకు నేను మాట్లాడలేదని నువ్వు అనుకుంటాను, నీకు తగిన బలం ఉంది, నీకు ఇంకా బలం సరిపోతుంది, దాన్ని స్ట్రెంగ్ చేసుకో సరిపోతుంది. ఆడు ఎక్కడికి రాదు, రెక్కలు వచ్చినాడు నువ్వు, ఆడు రెక్కలు రాడు ఆడు, నువ్వు రెక్కలు వచ్చినాడు, రెక్కలు వచ్చినాడు నువ్వు ఆడితే వాడు ఆడ ఆడు ఎన్ని మాటలు మాట్లాడాలి, నీతో అన్ని మాటలు మాట్లాడమంటావేంటి. పైగా ఆడు పై భగవాన్ కోపం అవుతుంది, నా నేను కోపం వచ్చేసిందని వచ్చాడు ఇంకోటి. సరసంగా తల్లి కూడా ఏం చేస్తున్నాడు, ఆ ఇంట్లో ఎవరు అమాయకులో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఎక్కడ పొలం ఎక్కువ కూడా వస్తుంది ఆడకు. అంటే మిగతా వాళ్ళకి ఇష్టం లేదని, మిగతా వాళ్ళంటే ఇష్టం లేదని కాదు, మిగతా వాళ్ళంటే ఇష్టం లేదని కాదు, అక్కడ మైనస్ పాయింట్ని కవర్ చేస్తాడు. అందుకని మిగతా వాళ్ళంటే ఇష్టం లేదని కాదు. ఆ తల్లి ప్రేమ చాలా గొప్పది, తల్లి ప్రేమ తను తల్లి ప్రేమ చాలా గొప్పది. మనం భౌతికంగా ఆలోచిస్తే తల్లి జన్మకంలో ఘన గాయాలు గాయక విజయాన్ని అనుగ్రహం అనుభవించడా అంటే తల్లి ప్రేమ భౌతికంగా చాలా గొప్పది. కానీ నీ ప్రేమతో పోల్చి చూసినప్పుడు తల్లి ప్రేమ సమానం కాదు, మామూలుగా గొప్పది. తన తల్లి ప్రేమ కూడా సమానం. ఇది బియాండ్ గురువు యొక్క అనుభవం, ఇది బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, ఇది బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్. మీకు మనం తగించను, ఇంకా లక్ష్య జన్మలు ఇచ్చినా మనకు మోక్షం రాదు, మోక్షం శాంతి రాదు మనకి, ఇంకా తరించడం అనేది సాధ్యం కాదు. ఇలా కొంతకాలం మిమ్మల్ని అనుకోని ఇస్తాడు. గురువు మనల్ని వదిలేశాడు, దేవుడు మనల్ని వదిలేశాడు, ధ్యానం చేయలేకపోతున్నాం, జపం చేయలేకపోతున్నాం, ఏ తొందరపడాలి ఎన్ని అనుకోవాలో అలా అనుకొని ఇస్తాడు. అనుకునిచ్చి అనుకునిచ్చి ఎప్పుడు ఒక్క తల్లి తగ్గుతాడు గురువు మిమ్మల్ని సమాజస్థితిలో గంటేస్తాడు, అనుకునిస్తాడు. మరి గురువుని చెట్లేస్తాడు అంటే మీరు పెంట ఎంత ఉందో అంత వచ్చేయడానికి అన్నీ చూస్తాడు, అన్నీ చూస్తాడు. చూడ గురువుని తిరుగుతాం, ఆమె తిరుగుతాం. గురువు తిట్టినప్పుడు తల్లి పిల్లలు ఎత్తుకుంటుంది, ఆడు ఆడి పిల్లలు నెచ్చుకుంటే ఆడు కాలుతుడు తగ్గుతాడు. ఒకసారి అక్కడ దొడ్డు కూర్చుంటాడు, ఎక్కడ అసలు దొడ్డు కూర్చుంది, దొడ్డు కూర్చున్నాడని పడైంది, కాలుతుడు తగ్గుతాడు. మీకు అర్థమవుతుంది, కాలుతుడు తగ్గుతున్నాడు కానీ తగ్గిపోయింది గురువు కూడా అంతే. అది పురుగు పట్ల మహోత్సవం మొక్కంటే అది ఇప్పుడు మీ అమ్మాయికి ఎవరైనా 10 రూపాయలు మీరు ఇచ్చారు కానీ మాకు చెప్పడం. మీ అమ్మాయికి మీరు ఏదైనా 10 రూపాయలు ఇచ్చారనుకోండి, మీరు అర్థమవుతుందా? మాటలు చెప్పరు. ఏం చేసింది అమ్మాయి మీద ప్రేమకు ఉంది, అది ఏ సత్తరకి ఇచ్చారు, కొన్ని పేపర్లు ఏం చేసుకుంటారు? కాదు మనిషి జగన్నాథ స్వామి గారు నాకు డబ్బు ఇవ్వకుండా డబ్బు ఇచ్చేది పేపర్లు ఏం చేసేవారు? అయ్యా ఏం ఇవ్వకుండా ఈమెయిల్ పేపర్ పెళ్ళి ఇస్తే నాకు ఇవ్వలేదని మాట్లాడి అక్కడ అడిగలేదు. ఎందుకు అవసరం? ఆయన ఇచ్చారని రాస్తే ఇవ్వలేదా అంటే ఏంటి? ఇచ్చారంటే ఏంటి? ఇవ్వకపోతే ఏమిటి? ఎంత మా ఇచ్చిన మాయే ఇవ్వకపోయినా, మా ఇచ్చిన అబద్ధం ఇవ్వకపోయినా అబద్ధం ఏముంది అందులోనే? మామూలుగా తెలియదు రమణ భక్తులు, సాహిత్యం బాగా చదువుకున్నారు రమణ భక్తులు కూడా, రమణ భక్తులు. అప్పుడు ఆ మనిషి ఆయన మంచి అని ఒక అలవాటు, అది అది ఏంటది? ఒక అలవాటు. ఇవన్నీ చూసి మనం ఇంకోటి జ్ఞాని జ్ఞాని దగ్గర ఇదే మనం రమణ మహర్షి గారి దగ్గర చెప్పిన అనుకోండి, మీరు నవ్వుతున్నారు. ఈ మాట చెప్పి రమణ మహర్షి గారు నవ్వరు. ఈ మాటలు చెప్పకముందు ఎలా ఉంటారు, చెప్పిన తర్వాత కూడా అలా ఉంటారు. వాడు జ్ఞాని. ఈ మాటలకి ఏం ఆశ్చర్యపోవడం, ఈ మాటలకి ఏం ఆశ్చర్యపోవడం? మనం ఇలా ఎవరి గురించి చెప్పాలనుకోండి భగవంతుడు, అది ఏం ఆశ్చర్యపోవడం? అదే ఏం ఆశ్చర్యపోవడం? ఏదో ఒక మనిషికి ఒక అలవాటు అనుకుంటాయి, కానీ అక్కడ కూడా చైతన్యంలో చూస్తారేనా? అక్కడ కూడా చూసి అక్కడ కూడా దర్శించేది ఆత్మను, అక్కడ కూడా దర్శించి చైతన్యండి. తల్లి ఏముంది అక్కడ కూడా? ఇంకా గుణాలు తేడా ఇవన్నీ, ఇదంతా గుణాల యొక్క ప్రే, గుణాల యొక్క ఆట. అయితే అది ఏదో ఆశ్చర్యంగా వింటాం కానీ, ఆశ్చర్యంగా చూడటం కానీ జరగదు జ్ఞానికి. అది జ్ఞానం అంటే అది ఏంటి? వారు అలా ఉన్నారు అంటే జ్ఞానం అనుకోడు. ఇంకేంటంటే వారు అనుకునేది వారు కాదు, వారి అలవాటు వారు కాదు, వారి అలవాటు వారు కాదు. ఏదిగా ఉన్నారో దాని తాలూకు ఎరుక వారికి లేకపోవచ్చు. ఏదిగా ఉన్నారో దాని తాలూకు ఎరుక లేకపోవచ్చు. అది ఒక అలవాటు అంటే అలవాటు ఆయన కాదు. మనం నేర్చుకుంటే వస్తే, నేర్చుకుంటే వస్తుంది, మనం సాధన చేస్తే పోతుంది. అది ఈ అలవాట్లు ఒకటి, గుణాలు ఒకటి, ఇవన్నీ ఏదో జన్మలో మనం నేర్చుకుని తెచ్చుకున్నాం. మనం ఇప్పుడు పోగొట్టుకోవడం సాధన చేస్తున్నాం. మనం నేర్చుకునే మనం పోగొట్టుకోవడానికి సాధన చేస్తాం. ఎప్పుడో ఈ అలవాట్లు మంచి మనకు ఉపకారం చేస్తామని అనుకున్నాం. ఇప్పుడు తర్వాత మనకి దానివల్ల ఉపకారం లేదు, అపకారం ఇప్పుడు తెలుస్తాం. దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తెచ్చుకునేవాళ్ళు మనమే, పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కదా. దీనికి లోపల చైతన్యానికి, దీనికి లోపల సంతోషానికి, దీనికి లోపల అంతర్యానికి ఎట్టి సంబంధం లేదు. ఇట్ ఈస్ అబౌవ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ స్ట్రగుల్స్. మీరు ఏ విషయం చెప్పండి, భగవాన్ ఎప్పుడు ఆశ్చర్యపడలేదు ఏ విషయాన్ని? తను అలా జరగవలసి ఉంది, జరిగింది అది. ఏ సంఘటన చెప్పండి, ఏ సంఘటన చెప్పండి, ఎంత చెడ్డ సంఘటన చెప్పండి, ఎప్పుడు భగవాన్ ఆశ్చర్యం వ్యక్తపరచలేదు. అది అలా జరగవలసి ఉంది, జరిగింది అది. చేయటానికి వాడేవాడు, చెయ్యకపోవటానికి వాడేవు. దాని ఎదుర్తుంది? మీరు ఏదైనా అబద్ధం చెప్పారు, ఏంటి అబద్ధాలు చెప్తున్నారు మనం అనుకుంటాం. భగవంతుడు అదొక అలవాటు అనుకుంటాడు అంతే. అది అలవాటు, అలవాటు వాడు కాదు. అదొక అలవాటు అంతే వాడికి, అలవాటు వాడు కాదు. ఆయన జీవితంలో ఏ సంఘటనకి ఆయన ఆశ్చర్యం వ్యక్తపరచలేదు. జ్ఞానం యొక్క లక్ష్యం, ఇప్పుడు ప్రపంచ యుద్ధం ప్రారంభమైందనుకోండి, ఇక్కడ మన మీటింగ్లో ఉండగా తెలుస్తుంది అనుకోండి, ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్టు. అప్పుడు యుద్ధం వచ్చేసిందని ఏదో అనుకుంటాం. అది ఆ వార్త భగవాన్ చెవితోటి విన్నాయి, ఆ మాట విన్నా, ఆయన ఆయన నిర్మరత్వాన్ని కానీ, ఆయన నిశ్చయత్వాన్ని కానీ ఏమి భంగం కలిగేది కాదు. సచ్ ఎ వండర్ఫుల్ స్టేట్, బ్యూటిఫుల్ స్టేట్. ఆ నిష్ఠత్వం ఉండదు. ఒకసారి ఎవరో ఏదో చదువుతున్నారు పుస్తకం అక్కడే భగవాన్ సమక్షంలో, ఇంకో నలుగురు వింటున్నారు. ఒకరు చదువుతున్నారు, నలుగురు వింటున్నారు. అందులో ఒక ఆయన ఏమన్నా అంటే, ఆయన చదవటం చదువుతున్నాడు అంటే ఆయన చదివేదానికి అర్థమవుతాడు కదా. ఆయన చదవటం చదువుతున్నాడండి, కానీ ఆయన చదివి ఆయనకు అర్థం, ఆయనకు అర్థం అవుతుంది, ఆయనకు అర్థం అవుతుంది కదా. నువ్వు కష్టపడుతూ ఉంటుంది కదా, ఆయన ఏదో చదవటమే పని చేస్తున్నాడు కదా, అర్థం చేసుకునే పని వచ్చింది. ఆయన ఏదో పని చేస్తున్నాడు కదా చదవటం, పోనీ ఆయనకు అర్థం అవుతున్నాడు అనుకో, ఆయనకు అర్థం అవుతున్నాడు, అర్థం అవుతున్నాడు కదా. నువ్వు అనుకునేది నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అది నువ్వు పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకో, నెగిటివ్ థింకింగ్ కాదు. మనమేదో పిల్లలకు చెప్పేటప్పుడు నువ్వు ఇంటికి పనికిరావని చెప్పకూడదు. అదే రవీంద్ర ట్యాగూర్ అన్నాడు, స్వామి వివేకానంద ఇది, స్వామి వివేకానంద ఎదుర్థింగ్ ఇది పాజిటివ్. మీరు చెప్పే మాటకి ఎవరి వారు చెప్పే మాట పాజిటివ్గా చెప్పాలి, కానీ నెగిటివ్గా చెప్పకూడదు. భగవంతుడు అంటున్నారు, మీ దగ్గరికి చాలా కాలం నుంచి వస్తున్నారండి, మీ దగ్గరికి చాలా కాలం నుంచి వస్తున్నారు, నాడు ఏం మార్పు కనపడటం లేదని. మీ దగ్గరికి చాలా కాలం నుంచి మీ దగ్గరికి వస్తున్నారు, నాలో ఏ మార్పు కనపడుతుండదు. అది ప్లాస్టిక్ సర్జరీ అండి, ఇది మీకు బయటికి మనిషి మార్పు లోపల బయట వచ్చింది కానీ మీకు అర్థమయ్యారు. మార్పు ఎక్కడ రావాలి? మారు మనసు బయట కాదు, మార్పు అనేది చేంజ్ అనేది బయట కాదు, ఎక్కడ లోపల రావాలి. నాకు మార్పు మీకు ఎలా తెలుసు? మీరు మార్పు రావటం లేదు కానీ మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నాం, మీలో మార్పు రావటం లేదు మీకు ఎలా తెలుస్తుంది? మీలో వచ్చే మార్పు కూడా మీకు తెలియదు రిజల్ట్ అనుభవంలోకి వచ్చే వరకు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నీలో వచ్చే మార్పు కూడా నీకు తెలియదు రిజల్ట్. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది, రిజల్ట్ వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. ఈ మధ్యన ఓ రిటైర్డ్ కలెక్టర్ గారు మాట చెప్పారు నాకు. ఓ రిటైర్డ్ కలెక్టర్ గారు అంటే గ్రూప్ వన్ సెలెక్ట్ అయ్యి తర్వాత ఆయన సబ్ట్రాక్ట్ చేశారు. ఆయన పాలకులు వేసుకుంటూ చదువుకున్నారు. ఆయన పూర్వం ఎస్ఎల్సీ చదివినప్పుడు క్వశ్చన్ ఆచార్య గారు ఒక ఇంగ్వరట ఇంగ్లీష్ చెప్పవరట్ని ఇంగ్లీషు సైన్స్ చెప్పవరట్ని ఒకసారి పాఠ విన్నప్పుడు గ్రామర్ చెప్పాలని మాస్టర్ అంటే రెండు మార్కులు గ్రామర్ కొని తెచ్చుకో పుస్తకం ఉన్నారు. తెచ్చుకుని అందులో ఎక్సర్సైజ్లు చేయించి ఎక్సర్సైజ్లు చేయించి అన్నీ చెప్పేవారు. మీరు ఎక్సర్సైజ్ చేయించేవారు రెండు మార్కుల్లో చేయించాలని ఏదో చెప్తున్నారు ఏదో చెప్తున్నారు అనిపించుకొని చేసి కూడా ఏదో చెప్తున్నారు ఏదో ఆయన చెప్పిన పరిచయం ఎప్పుడు వచ్చిందంటే గ్రూప్ వన్లో గ్రామర్ ఎక్కువ ఇచ్చాడు అతను. గ్రూప్ వన్లో గ్రామర్ ఒక్క ఆయన చెప్పి చిన్నప్పుడు మేస్టర్ చెప్పిన గ్రామర్ అంతా జ్ఞాపకం ఉంది. ఒక తప్పు లేకుండా గ్రామర్ ఆన్సర్ చేస్తే గ్రూప్ వన్లో సెలెక్ట్ అయిపోయినని చెప్పాడు. అప్పుడు కానీ నాకు గురువు యొక్క వైభవం తెలియలేదు. దాన్ని ఏదో చెప్పాడు ఏదో చెప్తున్నాడో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనిపించేదాన్ని. ఆ రిజల్ట్ మనకు తెలుసు, రిజల్ట్ అనిపించినప్పుడు తెలుస్తుంది. కానీ మామూలుగా ఏం తెలియదు. నీకు మార్పు రావలేదు, నాకు మార్పు ఏమి రాలేదు అంటున్నాడు. నీకు మార్పు రాలేదని నీకు ఎలా తెలుస్తుంది? ఎక్కడ ఇన్నర్ సైడ్ జరుగుతుంది, లోయల్లో జరుగుతుంది. హృదయం యొక్క లోయల్లో, హృదయం యొక్క లోతుల్లో ఎక్కడ పని చేయాలో గురువు అక్కడ పని చేస్తూ ఉంటాడు. టైం టైం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం చేయడు నీకు గురువు. నీకు తెలియాలనే చేయడు, పబ్లిసిటీ కోసం చేయడు. వీళ్ళందరి కోసం నేను కష్టపడుతున్నాను అనుకోడు. అనుకునేటంటే అక్కడ ఎత్తున్నాడు, అది వెళ్ళితే జ్ఞానం కాదు. అది గురువు పని చేయటం లేదు నీకు ఎలా తెలుసు? ఒకసారి వదిలేసినట్టు ఉంటాడు. ఎక్కడ పోయాడురా మన గురువు అనిపిస్తుంది, మన గురించి తలపెట్టుకోవటం లేదా అనిపిస్తుంది. ఇలా అనుకొని ఇస్తాడు కొంతకాలం. కొంతకాలం ఇలా ఎందుకు అనుకొని ఇస్తాడంటే మళ్ళీ ఆయన ఊళ్ళోకి మిమ్మల్ని తీసుకోవటానికి ఆ నెగిటివ్ ఆలోచనని రాణిస్తాడు మీకు. ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ రాణిస్తాడు. మీకు అర్థమవుతుందే? ఆ నెగిటివ్ ఆలోచనలు రాణించి మీలో ఎన్ని నెగిటివ్ ఆలోచనలు ఉన్నా మీ బ్రెయిన్కి మీ మెదడుకు తెలియనిచ్చి ఆత్మ యొక్క వ్యాధం తెలియనిచ్చి తర్వాత అన్ని భస్మం చేసి గురువు తన ఊళ్ళో తీసుకుంటాడు. ఒకసారి మీకు కనిపించవచ్చు గురువు ఎక్కడ కనిపిస్తూ లేకపోతే కొడదాం అంత వ్యాధం కూడా గురువు మీద రియాక్షన్ రావచ్చు. గురువు దగ్గర మీకు అంత వ్యాధం కూడా ఆ రియాక్షన్ రావచ్చు. ఇదంతా తెలుస్తాను అంటే మీలోనే నెగిటివ్ థాట్స్, మీలోనే రాంగ్ థింకింగ్ అంటే ఎంత ఉందో అంటే రానిచ్చి ఆయన ఊళ్ళో తీసుకోవడానికి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాడే సంగతి మీకు తెలియదు. తెలిసింది వాడు ధన్యుడు అని గురువు చేసే వర్క్ మీకు తెలియదు. ఏం చేత తెలియదు? అవుతరగా ఉండదు, ఎక్కడో ఎన్నరగా ఉంటుంది. పైగా గొడవ గొడవగా ఉండదు, శబ్దం శబ్దంగా ఉండదు, సైలెన్స్గా ఉంటుంది. అది ఉపన్యాసాలు ఉందో ప్రసంగాలు ఉందో ప్రవచనాలు ఉందో మిమ్మల్ని అందరినీ మేము ఉద్ధరిస్తా ఉన్నాం. చదువుకోండి, మేము కొంత మంది చెప్తా ఉంటారు, మిమ్మల్ని మేము ఉద్ధరిస్తా ఉన్నాం చెప్తా ఉంటారు. ఎవరితో సమయం లేకుండా ఉద్ధరం పడిపోయారు అనుకోండి, ఉద్ధరం పడిపోతే వీళ్ళకి ఇష్టం ఉండదు. పార్వతి బాగుపడాలి, పార్వతి బాగుపడాలి మనం అనుకోవచ్చింది. తీరా మంత్రం సమయం లేకుండా పార్వతి బాగుపడిపోయింది అనుకోండి, మనలో ఎంతమంది మనం చూసి సంతోషించేవాళ్ళు. అది జ్ఞానికే సాధ్యం, అజ్ఞానికి సాధ్యం కాదు. అంతేకాదు ఇక్కడ ఏం చెప్తున్నారంటే లోపల జరిగిన మీరు తెలియదు, లోపల జరిగిన మీరు లోపల నిజమైన గురువు అరిచేట్లు ఆ వైకుంఠం చూపిస్తానని చెప్పండి. నిజమైన గురువు వాడు ప్రిపేర్ చేస్తాడు, మైండ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. లోపల జరిగేది ఏమిటో మీకు తెలియదు. లోపల ఎక్కడ మార్పు తీసుకురావాలి, ఎలా మార్పు తీసుకోవాలి, ఎలా మార్పు తీసుకురావాలి మీ జీవితంలో జరిగింది. టర్నింగ్ మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎప్పుడు తీసుకురావాలి? ఒకవేళ మీ ప్రారంభం యొక్క వేగం ఎక్కువ ఉంటే దాన్ని ఎలా తగ్గించాలి, దాన్ని ఎలా తగ్గించాలి అని చెప్తాడు గురువు. ఇక్కడ చెప్తాడు ఒకసారి కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతాడు. యజంధర్ముడు ఒక అస్త్రం విడిచిపెట్టాడు. అస్త్రం అర్జునుడు చంపడానికి అస్త్రం అట్టిపెట్టి కూర్చున్నాడు. ఎవడు కర్ణుడు అస్త్రం ఎవడైతే ఎవడి మీద అయితే విడిచిపెట్టే వాళ్ళు చంపే తీరుతుంది, చంపే తీరుతుంది. అస్త్రం కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరిగినప్పుడు అస్త్రం వస్తాడు, అది అర్జునుడి చంపే తీరుతుంది, అర్జునుడి చంపే తీరుతుంది. అస్త్రం దగ్గరికి రానిచ్చి ఏం చేశాడు, రథాన్ని కిందకి తొక్కేశాడు, రథాన్ని కిందకి తొక్కేశాడు. అర్జునుడి తలకాయ తీసి తలకాయ వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళిపోయింది కిరీటం పోయింది. గురువు అనుగ్రహం అలాగే ఉంటుంది, ఒకసారి తలకాయ పోయి పరిస్థితి వచ్చింది, కిరీటం పోయి ఆపు చేసేస్తుంది. అది గురువు అనుగ్రహాలు అటుంది. గురువు అనుగ్రహం, గురువు అనుగ్రహానికి ఉదాహరణకి ఇది చెప్తారు. ఇది భారత యుద్ధంలో జరుగుతుంది. తర్వాత మీకు ఎప్పుడైనా బాధ రాస్తున్నాయి అనుకోండి, మీరు మానసికంగా కానీ శారీరకంగా బాధ రాస్తున్నాయి అనుకోండి, రమణ మహర్షి గారు చెప్పారు బాధలు గాడిదలు అనుకోమని. మీకు శారీరకంగా ఏదైనా బాధ రాస్తున్నాయి అనుకోండి, మానసికంగా బాధ రాస్తున్నాయి అనుకోండి, బాధలు గాడిదలు అనుకోమని. ఈ గాడిదలు వచ్చేయమని, అవి గాడిదలు, అవి తనుకి గాడిలు తనుకి తన్నేసి వెళ్ళిపోతాయి. గాడిలు తనుతో ఉంటాయి, గాడిదలు. ఇక మీకు శారీరకంగా రోగాలు రావచ్చు, మానసికంగా కష్టాలు రావచ్చు, ఏదో బాధ రాస్తాయి మానసికంగా. అవి ఏదో పెద్ద గొప్ప అనుకోకుండా అన్ని గాడిదలు. మీరు మానసికంగా ఏదైనా బాధ వచ్చినా గాడిదలు అయ్యాయి, శారీరకంగా ఏదైనా రోగాలు వచ్చినా మీకు గాడిదలు అయ్యి అన్ని గాడిదలు ఆ పోతాయి, గాడిదలన్నీ కూడా పోతాయి. మీకు మానసికంగా గాడిదలు అంటే మానసికంగా గాడిదలు గాడిదలు వచ్చాయి అనుకోండి, ఏదో కష్టాలు లేకపోతే నష్టాలు ఇబ్బందులు ఏదైనా వచ్చాయి అనుకోండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి భగవంతుడు ఏం చేస్తాడు, మీ పొగరమోత్తనం అవి తగ్గించడానికి అన్నీ పెడతాడు, ఆ గాడిదని పంపుతాడు, అవి తల్లి చదువుతాయి, తల్లి వెళ్ళిపోతాయి నువ్వు గాడిదలు. మీకు మానసికంగా ఏదైనా అవస్థలు వస్తున్నాయి అనుకోండి అనుకోండి, సరే కొంతమంది ఏమనుకుంటారంటే నేను చాలా ఆరోగ్యవంతులండి, చాలా ఆరోగ్యవంతులండి, ఎప్పటివరకు నేను అసలు హాస్పిటల్కి వెళ్ళదనుకున్నాను, సడన్గా వస్తుంది క్యాన్సర్, అది గాడి వచ్చేస్తుంది. కొంతమంది శరీరానికి రోగం వస్తేనే కానీ పచ్చిం చేయడు. మనసుకు వచ్చే కష్టాలు ఏంటి, గాడిదలు. శరీరానికి వచ్చే రోగాలు ఏంటి, గాడిదలు. అది రోగాలు కాదు గాడిదలు. మీకు మనసుకి ఏమైనా అవస్థలు వస్తాయనుకోండి, ఇక చాలా ఇబ్బంది పడిపోతున్నాయి ఇలా అనుకుంటా ఉంటారు కొంతమంది మీరు, అవి గాడిదలే. అవి గాడి మన కండిషన్లో పెట్టడానికి మీ మనసు ఎవరు ఉచితంగా ఉంటే ఈ గాడిని ఏం చేస్తాను, శుభ్రంగా మిమ్మల్ని కన్నేసి ఈ గాడిని మీ మనసు సరి చేసి వెళ్ళిపోతాయి. గాడిలు పని అయితే గాడిని కన్నేసాక వెళ్ళిపోతాయి. మీ మనసుని సరి చేసి మీ మనసును కంట్రోల్లో పెట్టేసి మీ మనసుని అణిచేసి మీకు అర్థమవుతుందా, మీ మనసును ఎవరు చెందరపడి ఉంటే గాడికి తన్నేసి అది మనసుని సరి చేసే గాడికి పోతుంది. ఇప్పుడు ఉంటుందా గాడిది, ఇక రమణ మహర్షి గారికి ఒకసారి వివేకాల పడుతున్నాడు కనపడుతుంది. భగవాన్ గారికి ఏంటి గాడి ఎంత కాలం ఉందంటుంది, ఆయనకి వివేకాలు పట్టుకున్నాయి, ఆయనకి వివేకాలు పట్టుకున్నాయి. వివేకాలు పట్టుకుంటే 10 రోజుల దాకా ధైర్యం తగ్గలే కానీ ఏంటి బాబు గాడి ఎంత కాలం ఉందంటుంది, ధైర్యం కాదు గాడి అంటది. గాడికి 10 రోజులు పట్టుకున్నారని అన్నాడు వారు. అలాగే ఇదే కాదు, మీ మనసుకు వచ్చిన కష్టాలు కూడా గాడిదలే. ఆ కష్టాలు ఇంటికి వస్తాయని నేను అనుకుంటాను, మీకు అర్థమవుతుందా, ఆ కష్టాలు ఇంటికి వస్తాయని మీ మనసుని కండిషన్లో పెట్టేసి గాడిదలు మిమ్మల్ని తన్నేసి శుభ్రంగాని మీ మనసుని కండిషన్లో పెట్టి బయటకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఉందా గాడిదలు, మీకు ఏదైనా అశాంతి వస్తాయని అనుకోండి అదే గాడి. అంటే గురి ఏం చేస్తాడంటే మీకున్న అశాంతి ఎంత ఉందో తెలియపరుస్తాడు, మిమ్మల్ని తెలియజేస్తాడు. తెలియచేది ఎంత అశాంతి ఉందో తెలియజేస్తాడు మీకు. ఓ ఎంత అశాంతి ఉందో మీకు అనుకుంటారు, తర్వాత అహంకారం మీకు ఎంత ఉందో తెలియదు. ఒకసారి బుర్రలోకి తీసుకొచ్చి ఎంత అహంకారం ఉందా అనుకుంటాం, అది జబ్బు చేసిన కూడా ఎంత జబ్బు ఉందామని అనుకుంటాం. అన్నీ మీకు చూపిస్తాడు, మీ సహస్రానికి చూపిస్తాడు, చూపించి తొలగిస్తాడు వాడు గురువు. అది కూడా ఎలా తొలగిస్తాడంటే మీ పక్క వాడు కూడా తెలియనివ్వడం, మీలోనే బలహీనతలు తీసేసినప్పుడు మీలో ఉన్న గాడిదని బయటకు తీసేసినప్పుడు మీ పక్కవాడికి కూడా తెలియకుండా చేస్తాడు. అది గురి యొక్క అనుగ్రహం, మీ పక్కన కూర్చుని వాడిని తెలియకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీ పక్కన కూర్చుని వాడు తెలియాలని అనుకోడు, మీ పక్కన కూర్చున్న వాడిని కూడా తెలియకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు వాడు గురువు. గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం, గురువు అంటే బ్రహ్మము. నేను అక్కడికి వెళ్ళి వచ్చాము, ఇక్కడికి వెళ్ళి వచ్చాము భగవంతుడు చెప్తూ ఉన్నారు కొంతమంది భక్తులు. అక్కడికి వెళ్ళి వచ్చాము, మీరు ఎన్ని రావటం మంచిది అని చెప్పేవారు. ఏమని చెప్పేవారు, మీరు ఎన్ని రావటం ఎందుకు మంచిది, అక్కడ ఏమి లేదని తెలుసుకో తెలుస్తుంది కదా, వెళ్ళి చూసి వచ్చి అక్కడ ఇది లోపల ఏం జరుగుతుందో నీకు తెలియదు, లోపల ఏం జరుగుతుందో నీకు తెలియదు. మీ జీవితంలో ఎప్పుడు మార్పు తీసుకురావాలో, ఎక్కడ మార్పు తీసుకురావాలో, ఎలా మార్పు తీసుకురావాలో, ఈ గాడిని పంపి మిమ్మల్ని ఎక్కడ ఖండించాలో, ఈ గాడిని పంపి ఎక్కడ ఏ కోణంలో మిమ్మల్ని అందరినీ ఖండించాలో అన్ని గురువు చూసుకుంటాడు. అన్ని ఎవరు చూసుకుంటారు, ఆ గురువు చూసుకుంటాడు. గాడిని కూడా ఆయన పంపుతూ ఉంటాడు అవసరమైతే ఇవన్నీ ఎప్పుడు ఆ గురువు చూసుకుంటాడు. ఆ గురువు ఇక్కడ గాడిని కూడా చెప్పలేదు, ఒక సందర్భం నేను చెప్పాడు గాడి పడేది, ఆ రికార్డ్ చేసుకుంటే బాగుండు కానీ చేయలేదు అది. ఇందులో గాడిని కూడా లేదు, కానీ భగవాన్ చెప్పిన మాత్రం నేను చెప్తున్నాను సొంతం కాదు. ఇది గాడిని పంపుతున్నాడు కంగారు పడతాడు. మీరు మీ మనసు సమానం చేయడానికి, మీ బుద్ధిని సమానం చేయడానికి ఎప్పుడు పంపిస్తాడు అంటే ఈ గొడవ అంటే ఎడ్యుకేషన్ అంటే మీ దగ్గరికి నేను వస్తున్నాను, నాకు ఏం జరగబెట్టి కనపడుతున్నదో మీరు అనుకుంటున్నాడు. మీరు మీకు ఏం జరగట్లేదు, మీకు ఎలా తెలుసు, అది ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, మొత్తం మీద జ్ఞానం వైపు మీ ముఖాన్ని ఎలా చెప్పాలో గురువు చూసుకుంటాడు. గమ్యం ఏదో మీకు తెలియదు, గమ్యం ఏదో మీకు తెలుసు, మీకు తెలియదు గురువుకి తెలుసు, గమ్యం ఏదో నీకు తెలియదు గురువుకి తెలుసు. మీరు అర్థమవుతుందో ఆ గమ్యం, ఒక గమ్యం తప్పి పక్కా తప్పి నిలబడంటే మళ్ళీ పక్కా మీద నిలబెట్టి ఉన్నా ఆ గమ్యం తీసుకెళ్తాను. అదంటే డైరెక్షన్తో గురువు చూసుకుంటాడు. ఆ డైరెక్షన్తో గమ్యం నీకు తెలియదు, కానీ గమ్యం గురువుకి తెలుసు. ఆ గమ్యం దగ్గరికి నేను వెళ్ళే వరకు వెంటాడుతాను. వేటగాడు గుంటుని ఎలా వెంటాడతాడో అలా గమ్యం దగ్గరికి చేరుకునే వరకు నీ అహం బాగుంది, వ్యక్తి బాగుంది, గురువు వెంటాడుతాడు వాడు గురువు. వేటగాడు జంతువుని వెంటాడినట్టు వెంటాడతాడు గురువు. ఒక సరవుడు మీ శరీరం ఎప్పుడైనా చచ్చిపోయి అనుకోండి, మరి మీరు ఏ జన్మలో ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ లోకంలో ఉన్నారు, మరి మీరు రాజమండ్రిలో పుట్టారు, కాకినాడలో పుట్టారు, లేకపోతే తంజావూరులో పుట్టారు, చూసుకుంటాడు గురువు. చూసుకుని వస్తాడు, మీతో మాట్లాడతాడు, ఆయన మీద ప్రేమ కలగజేసుకుంటాడు, ఆయన మీద ప్రేమ కలిగి చేసుకుంటాడు. మిమ్మల్ని అజ్ఞానం నుంచి విడుదల చేసే వరకు మిమ్మల్ని విడిచిపెట్టాడు వాడు గురువు. గురువు ఏ స్థాయిలో ఉన్నాడో, గురువు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయికి చేరుకునే వరకు మిమ్మల్ని విడిచిపెట్టాడు. దుఃఖం లేని స్థితికి ఎదుగు వచ్చే వరకు మిమ్మల్ని విడిచిపెట్టాడు. సమాధిలో ఏ సుఖం ఉందో, ఏ శాంతి ఉందో, ఏ ఆనందం ఉందో ఆ సమాధి స్థితి మిమ్మల్ని పొందింపజేసే వరకు గురువు విడిచిపెట్టాడు. అప్పటి వరకు ఏదో గాడిని పంపుతూ ఉంటాడు. అది సమీపం మానవు అన్ని కంగారు పడకండి. గురువు తెలియకుండా గాడిదలు రావటం లేదు. అంటే మీ లోపల గురువు దగ్గరికి వెళ్తే మాకేం మార్పు రాదు అనుకోండి, ఆ మార్పు మీ కళ్ళకు కనపడదు, మీ చెవులకి వెళ్ళిపడదు, మీ కళ్ళకి కనపడదు, మీ చెవులకి వెళ్ళిపడదు. కానీ మార్పు అది ఆ మార్పు వచ్చిన తర్వాత వస్తుంది. అనుభవించినప్పుడు తెలుసు గురువు చేసే సహాయం. అది గ్రామర్ అంతా కరెక్ట్ చేసినప్పుడు గ్రూపంలో అది గురువు గారు చేసిన సహాయం. చిన్నప్పుడు గురువు గారు చెప్పిన సరి అప్పుడు అది గుర్తు వచ్చింది, అప్పుడు వరకు గుర్తు లేదు అన్నాడు. ఏదో చెప్పాడు అనుకున్నాడు. అలాగే గురువు యొక్క సహాయం ఆ రిజల్ట్ని మీ హృదయంలో మీకు అమృతానుభూతి పొందినప్పుడు, మృత్యులు దాటి అమృతత్వం మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుసుకుని గురువు యొక్క సహాయం సహకారం మీరు అప్పుడు వరకు తెలియదు మీకు. అది ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి అనుకుంటూ ఉంటాడు. గురువు విడిచిపెట్టేశాడు మమ్మల్ని, గురువు ఎక్కడ కనిపించినా మాట్లాడటలేదు, ఎక్కడ మనల్ని ఎక్కడ కనిపించినా మాట్లాడటలేదు, గురువు మనల్ని విడిచిపెట్టేశాడు, మనం అశాంతిగా ఉంటున్నాం అనిపిస్తుంది. అశాంతి కూడా గురువు తెలియకుండా రాదు. మీరు ఎంత అశాంతి ఉందో మొత్తం అశాంతి అంతా చూపించి అప్పుడు బయటకు తీసేస్తాడు వాడు గురువు. అశాంతి గురి సహస్రాన్ని చూపిస్తాడు, చూపించి తీసేస్తాడు. అది చెప్పండి ప్రవాదంకోడు, మీరు వందలాది జన్మల్లో అనుభవించవలసింది. ఈ శని నేను అనుభవించేసి తీసేస్తాడు. ఒక వంద జన్మల్లో మీరు అనుభవించవలసింది ఏదో ఏంటంటే ఉండాలనుకోండి, ఆ ఈ జన్మలోనే ఒకరి తర్వాత ఒకటి మీ చేత అనుభవించేసి తీసేస్తాడు వాడు గురువు అంటేనే. ఒకసారి గాడిదని ఎక్కువ పంపుతాడు, కంగారు పడకండి మీరు, అంటే రాబోయే జన్మలు తగ్గించడానికి, మీ బుద్ధిని నివారణ చేయటానికి. ఒకసారి మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళతో తిప్పిస్తా ఉంటాడు మిమ్మల్ని. మీకు అర్థమవుతుంది, ఆరో గాడి అన్ని గాడిదలే. అది ఆడు తిరిగినాడు అనుకోకుండా ఆరు వైపు గాడిని పంపుతాడు. ఆ తల్లి చెడిపోతుంది మిమ్మల్ని. ఆడెవడు చెప్తానికి గాడిని పంపుతూ తిరుగుతాడు. గాడి వివరించవు. ఏంటన్నా గాడి వివరించవు. ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తుంటే దేవుడు మిమ్మల్ని అర్థమవుతుంది. ఎవరైనా మిమ్మల్ని ప్రేమించడం మానేస్తే దేవుడు ప్రేమించేవాడికి ప్రేమిస్తారు దేవుడు తెలుసు. ప్రేమించడం ఎందుకు మానేశారో అవి దేవుడు తెలుసు. గాడి వివరించవు. గాడి ఎదురుతుంది. ఎవరి మిమ్మల్ని ద్వేషిస్తుంటే దానికి కారణం దేవుడు తెలుసు. ఎవరి మిమ్మల్ని ప్రేమిస్తుంటే దానికి అది అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. గాడి ఎదురుతుంది. గాడి అది గుర్తుపెట్టుకోండి. మీరు మనసు అనుకుపోతుంది. అది లోపల ఏం జరుగుతుందో మీరు తెలియదు. ఎక్కడ ఆపరేషన్ చేయాలో ఇందరగా ఆపరేషన్ చేసి భగవంతుడు ఎక్కడ ఆపరేట్ చేస్తున్నాడో దేవుడు మిమ్మల్ని ఎక్కడ గురువు ఎక్కడ ఆపరేట్ చేయాలో అక్కడ ఆపరేట్ చేస్తాడు. మోకాళ్ళు ఎప్పుడు ఇస్తే చేతులకు వైద్యం చేయడు గురువు. మోకాళ్ళకి వైద్యం చేస్తాడు. అయితే ఎక్కడ ఎక్కడ వైద్యం కావాలో అక్కడ చేస్తాడు. ఎక్కడ ఆపరేట్ చేయాలి అక్కడ చేస్తాడు. తర్వాత మీ పునర్జన్మ హేతువులు ఎక్కడున్నాయో, మీ పునర్జన్మ కారణాలు ఎక్కడున్నాయో అవి చూసి అక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అవన్నీ గురువు చూసుకుంటాడు. అయ్యా ఎందుకంటే గురువు నాకు నేను చేయగలనుకోవటాను. గురువు నీకు వేరుగా లేడు. నీ లోపల ఉన్నాడు. నీ ప్రాణముకు ప్రాణమై ఉన్నాడు. నీ ఆత్మకు ఆత్మమై ఉన్నాడు. నీ మనసుకు మనస్సు ఉన్నాడు. గురువు నేను చేయగలను అనబోకు. నీకు ఒక తలంపు ఇంకా 5 నిమిషాల్లో తలంపు వస్తుంది అనుకోండి. ఆ తలంపు ఇంకా 5 నిమిషాల్లో వస్తుందని నీకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది వాడు గురువు. అయితే నీకేం తెలియదు. గురువు ఏం చేయట్లేదు మీరు అనుకోకండి. లోపల ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. లోపల సర్జరీ జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడ జరగాలి, ఎప్పుడు జరగాలి, ఎలా జరగాలి, నీ జీవితంలో ఎప్పుడు మార్పు తీసుకురావాలి అని గురువు చూసుకుంటూ ఉంటాడు. అదంతా గురువు చూసుకుంటూ ఉంటాడు. అంటే గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క మౌనం మీరు నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. ఆయన ప్రభావం, ఆయన ప్రభావం మీకు ఆయన ప్రభావం ఆయన యొక్క శక్తి నీకు తెలియకుండానే మీ ఉదయంలో ప్రవేశించి పని చేస్తూ ఉంటుంది. అంటే మీకు కష్టాల రూపంలో గాడిదలు వస్తాంటే, మీకు కష్టాల రూపంలో వస్తాంటే కష్టాలు అనుకోకుండా గాడిదలు ఆ కష్టాల రూపంలో వస్తాయి గాడిదలు. మీకు అర్థమవుతుందా? ఆ గాడిదలు ఏం చేస్తాయంటే తల్లేసి మిమ్మల్ని మీ మనసుకు సరి చేసి గురువు సహాయం ఆపరేషన్ ముందు ప్రిపేర్ చేస్తారు. ఎవరు నర్సులు ఆపరేషన్ ముందు ప్రిపేర్ చేస్తాడు. అన్ని చేయడానికి పనిచేసి ఆ మెయిన్ సర్జరీకి మెయిన్ డాక్టర్ వస్తాడు. కానీ కుట్టేది కూడా ఒకసారి కాంపౌండ్లో కుట్టేది ఉంటాడు. సర్జరీ అయిపోయిన తర్వాత ఏదో పని చూసుకుంటాడు. గాడిలో ఏం చేస్తాయంటే మిమ్మల్ని తల్లేసి బల్లెక్కించేస్తాయి. గాడిలో ఏం చేస్తాయంటే మిమ్మల్ని తల్లేసి బల్లెక్కించేస్తే అప్పుడు గురువు చేయవలసిన సర్జరీ చేసేస్తాడు. ఆ బల్లెక్కించే పని గాడి గురించి చేస్తాడు. డాక్టర్ గారు కాంపౌండ్లో కాదు చెప్పినట్టు ఆ స్పిరిట్ డాక్టర్ గారు రాయి కాంపౌండ్ గారు రాసేస్తారు. డాక్టర్ వచ్చేది శుభ్రంగా దొరికింది చేసి అక్కడ పెట్టేస్తారు బల్ల మీద. డాక్టర్ నెయ్యిగా చేస్తాడు వచ్చి అలాగే ముందు గాడి గురి పంపుతాడు. అలా గాడి వచ్చింది మన బల్ల స్కీమ్ చేస్తాడు. తర్వాత గురువు చేసే పని గురువు చేస్తాడు. అది అయితే మీరు కళ్ళారు పడకండి. గురువు మాకు ఏం చేయట్లేదు అనుకోకండి. పురుగుల పడ్డ మాంసం మొక్కలు మీరు పురుగుల పడ్డ మాంసం మొక్కలు ఒకవేళ లేట్ అయినా నీరు వస్తున్నప్పుడు అది గురువు అనుగ్రహం. ఎప్పుడైనా లేట్ అయినా నీటిలో ఫార్ని మేక నీరులో ఫార్ని మేక అంత తీసేసి మిమ్మల్ని పరిశుద్ధం చేసి మీ చంటి బిడ్డ బాగు చేసుకుని వస్తే ఆ బాధ అంతా తొలగించేసి మళ్ళీ స్నానం చేయించి కొత్త బట్టలు వేసుకుని మళ్ళీ ఆ చంటి బిడ్డను మీరు ఎత్తుకుని ముద్దు ఎలా పెట్టుకుంటారు? గురువు అంతా మీ ప్రాణం ఫార్ని మేక అంతా తీసేసి మళ్ళీ మిమ్మల్ని జ్ఞానంతో అలంకరించాలని స్వరూపాన్ని మీకు ఇస్తాడు వాడు గురువు. ఈ ప్రక్రియలన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ కింద చేయడు, పబ్లిసిటీ కింద చేయడు, ఎంత మౌనంగా చేసి విడిచిపెట్టేస్తాడు వాడు గురువు. ఎందుకు మౌనంగా చేస్తాడంటే ఆయనకి గురువు ఎలా చేశాడని చెప్పడానికి ఇతరులు అక్కర్లేదు. ఇతరులు వేరు గురువుకి అంటే చేసి పని ఆడంబరం అక్కర్లేదు. నిరాడంబరంగా నిశ్చలంగా నిర్మూలంగా చేసుకొని పోతూ ఉంటాడు. అయితే గురువు వల్ల వచ్చే సహకారము మీ మనసుకు అందదు, మీ మనసుకి మీ మాటకు అందదు, మీ తెలివికి అందదు, అందదు. కాబట్టి గురువు నాకు ఏం చేయటం లేదని అనిపిస్తుంది. మీది కూడా తప్పు కాదు. మీ బుద్ధి కాదు, గురువు యొక్క అనుగ్రహం మీ బుద్ధికి అందదు, మీ మాటకు అందదు, మీ తెలివికి అందదు. మీ తప్పు కాదు. అది అందదు కాబట్టి ఏం గురువు చేయటం లేదని అనిపిస్తుంది. మీ చెవుడు గురువు సహాయం మీ చెవుడికి కనపడదు, కళ్ళకు కనపడదు. మీ కళ్ళకు కనపడాలని గురువు అనుకోడు, చెవులకి వెళ్ళిపోవాలని అనుకోడు. అది పని నేను చేసిపోతాడు సైలెంట్గా. అక్కడ మీ పక్క వాళ్ళు కూడా వినేయండి. గురువు మీకు చేసే సహాయం మీరు కూడా గుర్తించాలని గురువు అనుకోవడం. మొన్న ఒకరింటికి వెళ్ళాం. అవన్నీ ఏం చేశారో ఏదో సరే చదువుతుంది. అమ్మాయి బండికి వెళ్ళిపోతానంటాను. ఈ తల్లి చేసిన మిఠాయి ఏదో ఉంది, ఏదో పంచిపెట్టిన మిఠాయి, సారి పంచిపెడతారు కదండి, ఏదో మిఠాయి ఉంది. ఈ అమ్మాయిన ఎన్ని యజమానాలు నాతో మాట్లాడుతున్నారో, బండి గడిపి పిల్లల చేతిలో నెమ్మదిగా మిఠాయి ఆ చేతిలో సైలెంట్గా పెట్టేస్తుంది. మళ్ళీ నా చూపు ఆ మిఠాయి నేను పని అవుతాను, అంత సైలెంట్గా చేసేస్తాను. తల్లి ఎలా చేస్తాను గురించి కవులు వచ్చి ఎలా ఉంటుందో చూడండి. అది మిఠాయిలు కూడా చేస్తాను, డబ్బులు పెట్టే చేతిలో పెట్టేస్తాను. అది తల్లి చేసే పని ఎలా చేస్తుంటే మీకు అర్థమవుతుంది. గురువు చేసేది ఇంకా ఎంత సైలెంట్గా చూస్తున్నాను. తను ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆ ఏ సబ్జెక్ట్ అయితే మీకు నేర్చుకోవాలన్నో ఆ సబ్జెక్ట్ తాలూకు టీచర్ దగ్గర మీరు అది నేర్చుకుంటే కాలేజీలో చదువుకున్న దానికంటే ఆ టీచర్ తోటి మీకు అనుభవంలో మీకు అర్థమవుతుంది. ఒక సంవత్సరంలో కాలేజీ చదువుకుని దాన్ని 10 రోజులు నేర్చుకోగలరు. కానీ కొంతమంది ఇంకో 2 విషయం మాట్లాడరు, సబ్జెక్టు ఆలోచన, సబ్జెక్టు ఆలోచన. అసలు గాడిదలు కూడా ఎత్తరాలి, మోకాళ్ళ నొప్పులైనా అలా ఇటువంటి గాడిదలు కూడా ఎత్తరు. మోకాళ్ళ నొప్పులు కూడా గాడిదలే, ఆ గాడిదలు కూడా రానివ్వరు. ఒకటి సబ్జెక్టు, రెండు ఆలోచన ప్రకారం సబ్జెక్టు ప్రకారం కానీ అసలు మూడో మాట మాట్లాడు రానివ్వరు. అసలు మూడో మాట మాట్లాడితే ఏమంటారంటే మొక మాటలు దాకానే మీకు శ్రద్ధ తగ్గిపోయింది ఎందుకంటే అని చెప్తారు. కానీ మీకు శ్రద్ధ తగ్గిపోయింది ఏమనుకోకుండా ఇంకా రేపు నుంచి రాకండి అని చెప్తారు. అంటే సబ్జెక్ట్ మీద డెడికేషన్, సబ్జెక్ట్ మీద డెడికేషన్ వచ్చేసింది. సబ్జెక్ట్ సబ్జెక్టు ఆలోచన, సబ్జెక్టు ఆలోచన. మీరు చూడవలసిన బయట కాదు లోపల చూసుకోవటం నేర్చుకోండి. మీరు నిజంగా బాగుపడాలనుకుంటే బయట కాదు చూడటం, మీరు లోపల చూసుకోవటం నేర్చుకోండి. ఎందుకంటే జ్ఞానం లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రాదు. గర్వం పెట్టుకుని చేయకండి. ఒకవేళ మీరు గర్వం పెట్టుకుని మంచి పని చేసిన మీరు ఎవరికైతే మంచి పని చేసినా సుఖపడరు.